ఇంకా కృతజ్ఞత అనేది ముఖ్యంగా చెప్తున్నారు. తర్వాత అసహ్యాపచారం అంటారు, అంటే భగవంతుడి విషయంలో ప్రేమ గల వారిని మనం నిర్లక్ష్యం చేస్తే, అంటే వాళ్ళని వాళ్ళ దగ్గర గౌరవంగా ఉండకపోవడం కాదు, వారు ఎక్కడికైనా వచ్చారని తెలిసినా వెళ్ళి సేవించకపోవడం, వారు ఏదో మంచి మాటలు చెప్పారంటే వినకపోవడం, ఆ అనడం, ఇలాంటివి కూడా నిష్కృతి లేని పాపాలు అని అంటారు. అలాంటివి పాపాలు. అందువల్ల రెండు రకాల పాపాలు చెప్పి, కానీ వీటన్నిటికీ మామూలుగా అయితే ప్రాయశ్చిత్తాల వల్ల నిష్కృతి లేదు, కానీ భగవంతుడే ఇది పాపం కాదు నేనే రక్షిస్తాను అనుకుంటే తొలగిపోతాయి కదా, నా మనసులో దూరిపోయి తీదవమిన్ని అవన్నీ పోగొట్టేసి అమృతమై ఉన్నాడు స్వామి. అంటే తాగిన కొద్దీ తాగాలనిపించే అమృతంలాగా భోగ్యమై ఉన్నాడు. చందామరై కణన్ కున్నం కోదవ మిలియన్ కన్నలు కట్టేయమ్మా నేను గోవిందని స్వామి. చందామరై కణన్ ఎర్ర తామరల వంటి కన్నులు గలవాడు, కున్నం పెద్ద కొండలా ఉన్నాడండి చూస్తూ ఉంటే, ఎన్ కన్నలు కట్టి నా పటిక బెల్లం ఎమ్మాన్ ఎన్ గోవిందనే నా గోవిందుడు, ఇవన్నీ ఇటువంటి వాడు నా గోవిందుడు అని అంటారు. అయితే ఆ కళ్ళు ఎర్రగా తామరల వలె ఉన్నాయి అంటే, ఒకసారి ఆళ్వారు భావిస్తారట, రామచంద్రుడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇతరులకు దుఃఖాలు వస్తే వాళ్ళకి తీరిపోయినా ఆయనకి ఆ దుఃఖం తీరలేదు అలా బాధపడేవాడు అని చెప్తారే, అలాంటి స్వభావం గలవాడు కనుక ఆళ్వారి పాపాలు పోగొట్టేసేట, పోగొట్టి అంటే తీదు అవం పోగొట్టేసాడు కదా, పోగొట్టేసే తన కొండంత అయిపోయినట్ట ఆనందం. అమ్మయ్య పాపాలు పోయినాయి, ఎవళ పాపాలు పోయినాయి, ఆళ్వారి పాపాలు పోయినాయి, ఆళ్వారి పాపాలు పోయేసరికి ఈయనకి ఆనందం అయిపోయి అంత మనిషి అయిపోయాడో ఏమిటో, లేకపోతే వెంటనే ఇక్కడ చందామరై కన్నన్ అంటున్నారు, అటు పక్క ఏమో కోదవమి లేని కన్నాలు కట్టి పటికిపందారంటారు, మధ్యలో పర్వతం అంటున్నారు. అంటే ఆయన ఒక్కసారి అంత స్వరూపంతో కనిపించాడేమో ఆళ్వారికి అని అంటారు. అయితే ఇక్కడ కూడా మళ్ళీ కోదు అవం, ఇక్కడ కన్నల కట్టికి అంటే పటిక పంచదారికి రెండు దోషాలు లేవు, మళ్ళీ అక్కడ కూడా రెండు దోషాలు చెప్పారు, ఈ రెండు దోషాలు లేవు మా స్వామికి. కోదవమిల్ అని కన్నలు కట్టి, కన్నలు కట్టి అనగానే అంటే పటిక పిల్లం అనగానే రుచిగా ఉంటుంది భోగ్యం, అది కాక దానికి రెండు దోషాలు ఉంటాయండి, అవి లేవు. ఏమిటి రెండు దోషాలు అంటే, పాకంలో హెచ్చు తగ్గులు ఉంటే అంటే ఎక్కువ ముదిరిపోయినా బాగుండదుట, లేత పాకమైనా బాగుండదుట, చెరుకు రసం కదా పటిపందారిగా జరిగేది తయారైనప్పుడు, ఆ ముందర అది మరిగినప్పుడే ఆ తేడాలు ఉంటాయి, అవి రెండు. ఆ రెండు లేవు అంటే దానికైతే అవి రెండు, మన స్వామికి అయితే రెండుట, మా రక్షిస్తాడు మనం రక్షించినప్పుడు, అబ్బా ఇలా రక్షించాను కనుక నా దయాగుణం ప్రకాశిస్తుంది లోకంలోను, భగవంతుడు ఎంత దయాళువు అనుకుంటాడు. భగవంతుడే కాదు మనమైనా సరే ఎవరికైనా కొంచెం సహాయం చేసినప్పుడు తిరిగి అందరూ కీర్తిస్తారు అనే కోరిక కానీ ఉంటే అది ఒక దోషంట రక్షణకి. రెండవది వాణ్ణి ఉద్ధరిస్తున్నామని చేస్తే అదొక దోషంట, రక్షింపబడే వాణ్ణి ఉద్ధరిస్తున్నాము అని రక్షిస్తే, అమ్మాయి నేను రక్షించాను కనుక లేకపోతే కొంప మునిగిపోను అని అనిపిస్తే అదొక దోషంట. ఈ రెండూ లేవుటండి మన స్వామికి, అది తనకు ఉపకారం అనుకుంటాడు వీళ్ళని రక్షిస్తే, అంతేకాదు కీర్తి కావాలని అనుకోడు. పాపం కృష్ణావతారంలో చూస్తే అపకీర్తులే అన్నీ పొంది అందరినీ రక్షించాడు, అందుకని అలాంటి వాడు నా గోవిందుడు అన్ని ప్రతి పేరు చెప్పగానే స్వామి పేరు ముందర ఎన్ మాధవనే ఎన్ గోవిందనే అన్ని నావి నావి ఆబగా. మామూలు లోకంలో స్వార్థపరులైన వాళ్ళు ఇది నాదే అది నాదే ఈ ఆస్తి నాదే ఆ ఆస్తి నాదే అని ఎలా పొంగిపోతారు, అలాగే ఆళ్వారికి మాధవుడు నావాడు గోవిందుడు నావాడు, ఒక్కొక్క చేష్ట తలుచుకోవడం ఒక్కొక్క గుణం తలుచుకోవడం, ఆ మాధవుడు అనగానే లక్ష్మీ వల్లభత్వం, గోవిందుడు అనగానే కొండనెత్తి 7 రోజులు మోసి గోవిందుడు అనే బిరుదు సంపాదించాడు ఆయన కష్టపడి, ఆ ప్రేమ ఇవన్నీ తలుచుకుంటూ ఉండడం నావాడు నావాడు అంటూ పొంగిపోతూ ఉంటారు. ఈ గోవిందన్ కుడకోతన్ కోవలనెన్నెన్నే కునితు తేవం తన్నయ్యం పాడి ఆడ తిరిత్తి ఉన్నై కొండెన్ పావం తన్నయ్యం పార, అబ్బా నేను ఒక్కసారి పాడానయ్యా గోవింద కుడక్కూత అన్నట, కుడక్కూత అంటే కుంభ నృత్యం అంటారు. కుంభ నృత్యం అంటే గొల్ల వాళ్ళకిట ఆ కాలంలో ఆ యాదవులకి బాగా సంపద ఉంటే మట్టిల్లి చేసేటటువంటి ఒక నృత్యం ఉంటుంది, ఒక 5 కుండలు పట్టుకుంటారట, ఐదు కూడా చాలా ప్రాక్టీస్ ఉండాలన్నమాట. చూసారు వీటి విద్య అని వైర్ల మీద నడుస్తారు సర్కస్లు, అలాగా అలాగే దీనికి ఒక ప్రాక్టీస్ ఉండాలి. ఐదు కుండలు ఒకే వ్యక్తి, ఓ కుండ విసిరి ఓ కుండ పెడతాడు, ఓ కుండ విసిరి ఓ కుండ పెడతాడు. ఈ ఐదో కుండ అయ్యేసరికి మొదటి కుండ మళ్ళీ చేతికి రావాలి. ఆ దాని స్పీడు, ఈ చెయ్యి స్పీడుకి వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అలాగ ఆడతారు, దాన్ని కుంభ నృత్యం అంటారు. ఈ డాన్స్ కృష్ణుడికి బ్రహ్మాండంగా వచ్చింటండి. ఏదైనా చేయగలడు కదా మహానుభావుడు. ఈ కుడకూర్తులో మన స్వామి ఫస్ట్, అందుకని అస్తమానం కుంభ నృత్యం చేసేస్తూ ఉంటాడు ఆయన. అందుకని కుడకూర్తన్ కోవలన్ ఇలా ఇలా అంటున్నాను నేను. అనేసరికల్లా నా పాపాలన్నీ పోయాయి, ఏమి సుఖంగా ఉన్నాను, ఏమి సుఖంగా ఉన్నాను అంటాడు. ఇక్కడ ఆ దేవుం తన్నయం పాడి ఆడా అన్నాడు. దేవుం దేవుణ్ణి, తన్నయం తనని అన్నాడు. దేవుడు అన్నారు మళ్ళీ తన అంటున్నారు. ఏమిటి ఇది ఎందుకు అంటే దీనికి ఒక వ్యాఖ్యతలు దాని అందం చెప్తారు. ఏంటంటే తన్నయం అంటే దేవుడు అనగానే ఆయన దివ్యత్వం, ఆయన ఈశ్వరత్వం, ఆయన గొప్పతనం తెలుస్తుందిట. తన్నయం అనగానే తన అంటే ఆయనలో ఉండే స్వభావం తెలుస్తుందిట. ఏమిటి ఆ స్వభావం? ఆశ్రిత పరతంత్రత, ఆశ్రితులకి లొంగిపోవడం అనేది ఆయన స్వభావం. ఆయన్ని ఆయన స్వభావాన్ని పాడి అని అర్థం. ఇక్కడ మనకు ఈ స్వభావం అనే అర్థం ఎలా వస్తుంది అనే దానికి వాళ్ళకి ఏది కావలిస్తే అది టక్కని బుద్ధిలో గోచరమై ఉంటుంది కనుక వ్యాఖ్యాతలకి. రండి, రామాయణంలో ఇలాంటి సందర్భంలో ఒక మాట వాడారు, అది చూస్తే మీకే తెలుస్తుంది అంటూ మనకి రామాయణం దగ్గరికి తీసుకెళ్లారు. ఎక్కడ భరతుడు వెళ్ళి తిరిగి రాముణ్ణి అయోధ్య రమ్మని ప్రార్థన చేసినప్పుడు వశిష్ఠుడు అంటే భరతుడి మాట తోసిస్తున్నాడు రాముడు. అప్పుడు వశిష్ఠుడు కలుగ చేసుకుని, నాయన వెళ్ళు తప్పులేదు పరిపాలన చెయ్యి అని చెప్తూ ఒక శ్లోకం చెప్పాడట. భరతస్య వచకుర్వాన్ యాచమానస్య రాఘవ ఆత్మానం నాతివర్తేధ సత్యధర్మ పరాక్రమ అంటే, నాయన భరతస్య వచకుర్వన్ ఆ భరతుడి మాట చెయ్యవయ్యా. యాచమానస్య ఆడు పాపం ప్రార్థిస్తున్నాడు, దీనంగా యాచిస్తున్నాడు. అలాంటి భరతుడి యొక్క మాటని నువ్వు పరిపాలించు రాఘవ, చేస్తే ఆత్మానం నాతివర్తేథ సత్యధర్మ పరాక్రమ. సత్యము ధర్మమే పరాక్రమముగా కలిగినటువంటి నువ్వు ఆత్మానం నాతివర్తేథ, ఆత్మానం అంటే నిన్ను, నిన్ను నువ్వు మీరకు అన్నాడు. అంటే నీ స్వభావాన్ని నువ్వు వదిలేయకు అని. ఇక్కడ ఆత్మానం అని పదం ఎలాగైతే వేశారో, ఇక్కడ తన్నయ్యం అని పాశురంలో పదం అలాగే వేశారు. ఏమిటి ఇక్కడ ఆత్మానం అంటే? నీదైన స్వభావం. ఏమిటి రాముడి స్వభావం అంటే? వాళ్ళు దానంతట వాళ్ళు దీనంగా వచ్చి యాచిస్తే కాదనలేకపోవడం నీ స్వభావం. ఇప్పుడు ఆ స్వభావాన్ని వదిలేసి భరతుడిని అలా తోసిపారేస్తావా? తప్పయ్యా, నీ స్వభావాన్ని నువ్వు నిలుపుకో అని వశిష్ఠుడు అప్పుడు చెప్పాడట. అలాగే ఇక్కడ కూడా దేవుం తన్నయం ఆ దేవుణ్ణి ఆయన స్వభావాన్ని స్తుతించి గెంతులు వేసి ఆడుతూ పాడుతున్నాను. అలా చేస్తూ ఉంటే నా ఆ మాటను నువ్వు తీసుకొని నాకేం ఉపకారం చేసావా? ఎలాంటి వాడైనా ఎంబిరాన్ విట్టు వల్లన్ శక్తివంతుడు నా స్వామి అయిన విష్ణువే ఇలా చేశాడు అంటారు. ఈ భగవద్ విషయ కాలక్షేపం అనేవారు ఇది వరకు. కాలక్షేపం అంటే ఆ శిష్యులందరూ కూర్చుంటారు, వాళ్ళు గ్రంథం పట్టుకుంటారు, ఈ చెప్పేవారు గ్రంథం పట్టుకుంటారు, వీరు ఆ చూస్తూ ఆ పాశురం తీసుకొని దాన్ని చదువుతూ ప్రతి పదలో ఉన్న స్వారస్యాన్ని వీరు చెప్తూ ఉంటారు, వారు శిష్యులు ఆనందిస్తూ ఉంటారు. ఇది కాలక్షేపం అనేవారు అలా సాగేవి. అప్పుడు ఇలా కాలక్షేపాలు చెప్తున్నప్పుడు భగవద్ రామానుజులకి ఈ కాలక్షేపం చెప్తున్నారట వాళ్ళ గురువు గారు. తిరుమలై ఆండాన్ అని వారి పేరు, వారి గురువు గారి పేరు. ఆ గురువు గారు పాఠం చెప్తూ ఉంటే మామూలుగా దానిలో ఉన్న అర్థం, ఇందాక మరణాంతాని వైరాణిలో ఉన్న శ్లోకంలో మామూలుగా కనిపించిన అర్థం మరొక మనవారు భావించే అర్థం చెప్పాను చూసారా, అలాగా ప్రతి దానిలోనూ ఎంబెరుమానారు అంటే రామానుజులు వారు మరో అర్థం చెప్తూ ఉండేవారు. చెప్తూ ఉంటే తిరుమలయాండాను ఏమిటయ్యా ఈ విశ్వామిత్ర సృష్టి, అన్ని కొత్త కొత్తవి చెప్తావు నువ్వు. ఏమో మా గురువుగారు ఇలా చెప్పలేదు, మా గురువుగారు చెప్పినట్టు నేను చెప్తున్నాను, నువ్వు అక్కడిని కొత్తవి చెప్తావు. ఈ పాశ్రంలో కూడా ఏమైనా విశ్వామిత్ర సృష్టి ఉందా అని అడిగారట. అడిగితే ఆ ఉంది స్వామి అన్నట. ఆయనకేం సాహసం, ఏంటంటే ఏం లేదు, ఈ పాశ్రంలో తన సౌందర్యాన్ని చూపించి వశీకరించుకున్నాడు నన్ను అని అంటున్నారు అని నాకు అర్థమవుతోంది అన్నారట. అంత ధైర్యంగా అలా అంటే రామానుజుల వారు, ఇది ఆచార్యుల దగ్గర వినయ లోపం కదా అనిపిస్తుంది. కానీ తర్వాత ఈ తిరుమలయాండంతో మరొక కూడా యామునాచార్యుల వారు అంటే వారి గురువు గారి దగ్గర చదువుకున్నారు వారు. ఆయన ఒకసారి ఈ కాలక్షేపానికి వచ్చి ఇలాగ ఈ గురువు గారు ఒకటి చెప్తూ ఉంటే, రామానుజులు మరొకటి చెప్తూ ఉంటే, ఇది విశ్వామిత్ర సృష్టి అని ఆయన అంటే, ఈయన అన్నట్టు లేదండి మీరు ఆ రోజు రాలేదు, ఆల్వంతారు అలాగే చెప్పారండి అన్నారట. రామానుజులు చెప్పినట్టే చెప్పారట. అంటే దైవికమైన శక్తి ఉన్న వారు కనుక వారు ఆచార్యులు చెప్తున్న దానిలో కన్నా కొత్త అర్థాలు స్ఫురించేవి అని అంటారు. వారు ఈ శ్లోకం పాశ్రంలో విట్టిలంగు శంశోది తామరై పాదం కైగల్ కణ్గల్ విట్టిలంగు కరుంశుడర్మలయే తిరువుడంబు విట్టిలంగు మదియం సీర్ శంగు శకరం వరది విట్టిలంగు ముడి అమ్మాన్ మధుసూదన్ తమకే అతనకే అని ఈ పాశ్రంలో స్వామి యొక్క సౌందర్యాన్ని అంతా వర్ణిస్తూ, అలాంటి మధుసూదనుడు అని చెప్పినప్పుడు సౌందర్యంలోనే దీనికి గొప్పతనం, ఆ సౌందర్యాన్ని చూపి నన్ను వశం చేసుకున్నాడు అన్నారు అన్నారు. ఇంకా తర్వాత విధి సూజందదాల్ ఒకసారి అంటారు ఆళ్వార్ ఈ తిరువాయిమిడిలో, ఎనకే అరుళి చెయ్యా నా కోసం స్వామి అలా అనుగ్రహించేస్తూ ఉంటే, విధి సూజందదాల్ ఎనకేల అమ్మాన్ తిరివిక్రమనయే. విధి సూజందదాల్, విధి అంటే మామూలుగా మనం అదృష్టం అని అంటాం, కానీ ఇక్కడ ఆళ్వారు అంటారు భగవత్ కృప, భగవత్ కృపే నా అదృష్టం, ఇది చుట్టముట్టేస్తోంది నన్ను, ఎవళ్ళకి అడ్డగలరండి విధి సూజందదాల్, అలా భగవద్ అనుగ్రహం వచ్చి చుట్టముట్టేస్తూ ఉంటే నన్ను. చూసారా మనకి పరీక్షిత్కి ఆ కడుపులో ఉండగా వెళ్ళి స్వామి చుట్టేసినట్టుగా మన్ని కూడా అలా ఎప్పుడో భగవత్ కృప చుట్టేస్తూ ఉంటే ఎవరు అడ్డుకోగలరు, ఎవరు తప్పించుకోగలరు, అది వదలదు. మనం కర్మఫలాన్ని ఎలాగైతే ఎంత ప్రయత్నించినా వదల్చుకోలేమో అలాగే భగవత్ కృపని కూడా వదల్చుకోలేము. కర్మఫలాన్ని ఆయన తలుచుకుంటే వదిలించగలడు, కానీ ఆ కృపను ఎవళ్ళు వడ్డలేరు, అందుకని అలా వచ్చేస్తోంది అని. తిరివిక్కరమన్ చందోమరై కన్ననెమ్మాన్ ఎన్ శంగనివాయ్ ఉరివిల్ పొలింద వెళ్ళై పళింగు నిరత్త నిన్ తెనుడి పరవి పణిందు పళ్ళు ఊజి ఊజి నిన్ పాదపంగయమే మరువిత్తుజున్ మనమే తందాయ్ వల్లైహాన్ ఎన్ వామననే. ఆయన సామర్థ్యాన్ని మెచ్చుకుంటున్నారు. వామన ఎంత సమర్థుడివయ్యా, ఏమిటా సామర్థ్యంట, మరువిత్తుడు మనమే తందొడిందాయ్, మరుపు లేకుండా నిన్నే ధ్యానించేటటువంటి మనసు ఇచ్చేసేవయ్యా, అబ్బాయి ఎంత చతురుడివి నువ్వు అన్నారు. ఏంటిది అంటే ఈ మనస్సు ఎలాంటిది అంటే మనకి
మంచిని కూడా స్వీకరించేస్తూ ఉంటుంది, చెడ్డ విషయాల్ని చూస్తుంది మంచి విషయాల్ని గ్రహిస్తుంది, రెండింటినీ పెట్టుకో విషయమును అమృతం కల్పించినట్టు చేసేసుకుంటుంది పాపం. అలాంటి పిచ్చి మనస్సులోను తనే ఉండేలాంటి చేసేది ఎంత కష్టం అండి. పాలు నీళ్లు కలిసిపోతే నీళ్లను విడదీసేసి పాలు ఒకటి ఉంచడం సాధ్యమా? అలాంటి పని చేసావయ్యా, చాలా గొప్పవాడు, చాలా సమర్థుడివి నువ్వు పాపం. ఎంత బాగా చేస్తే ఏదో ఆయన పని ఆయన చేసుకున్నట్టు తనకి చేసిన ఉపకారానికి చెప్తారు, అబ్బా సమర్థుడి అయ్యా వామననే వల్లైకాడ్ అంటారు. అండి గొప్ప ఏంటంటే ఒకే పిట్టకి ఏదో ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటారే, అలాగైంది నీకు. ఒక్క రూపం పెట్టుకొని రెండు పనులు చేసేసావు. ఏమిటి? ఈ వామన రూపంతో ఆనాడు బలి దగ్గర భూమంతా తీసేసుకున్నావు, ఆ వామన రూపంతో ఇప్పుడు నాకు మంచి మనసు ఇచ్చేసావు. అంటే పుచ్చుగుందికి ఇవ్వడానికి కూడా తగినటువంటి గొప్ప రూపం ధరించేవయ్యా అని ఆ స్వామి యొక్క సామర్థ్యాన్ని పొందుతారు ఈ భాష. ఇలాగా ఈ పిదవి తుజవి నీంగ ఎన్నై తీమనం కెడుతాయి అంటారు మనసారి, నా తీమనం కెడుతాయి, నాకు దుర్మార్గపు మనసు తీసి పారేసావు. ఈ చెత్త మనసు మనసులో చెడ్డ ఆలోచనలు వస్తుంటాయి కదా, దాన్ని తీసి పారేసావు అంటారు. ఇది ఏంటంటే ఆయనే తీసేశాడు అని ఏమిటి గ్యారంటీ అంటే, ఇదిగో చూసుకోండి భగవద్గీతలో ఆయన చెప్పాడు కదా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయాంతితే. ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే కూడా నన్నే ప్రీతితో ధ్యానిస్తారో వారికి బుద్ధి యోగం దదామి, వారికి మంచి బుద్ధి నేనే ఇస్తాను అంటారు. తేషామేవ అనుకంపార్థం అజ్ఞాన చంతమ నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. వారి మీద అనుగ్రహం చేత నేను వారి మనస్సులోనే ఉండి ప్రకాశించే జ్ఞానదీపం చేత అజ్ఞానాన్ని తొలగింపచేస్తాను అని భగవద్గీతలో ఆయన చెప్పాడు. అలాగే ఇప్పుడు నా మనస్సులో తూరిపోయి నా తీమ నన్ను కెడుతాయి, నా చెడ్డ మనసు తీసి పారేసావు, ఆ మంచి మనస్సు ఉంచేసావు. ఆహా, ఏమి సమర్థుడివయ్యా, నువ్వు చెప్పిన పని చేసేసావు. భగవద్గీతలో ఏదో చెప్పావు అనుకున్నావు, ఏం చెప్పిన వాళ్ళ చేస్తారా అనుకున్నాం, గాని చాలా బాగా చేసావు. కరెక్ట్, నీ పని బాగుంది స్వామిని, ఓ ఫ్రెండ్ చూసినట్టు చూస్తారు ఆల్వారు అని ఇలాగ పొంగిపోయి పొంగిపోయి ఆనందంతో మా వాళ్ళని ఇంత కాపాడావు స్వామి అని ఈ 13 పాశురాలు రాసి 13వ పాశురంలో ఫలశ్రుతి చెప్తారు ఈ తిరువాయుమిటి. మామూలుగా ఎప్పుడు 11 పాశురాల్లో చెప్తే ఈ తిరువాయుమిటిలో మాత్రం 13వ పాశురంలో చెప్తారు. వండమామణి చోరి అయి అమరార్థ అలయమహనై కణనై నిడుమాలై తెనుపురుగూర్ శనగోపన్ పండియ తమిష్ మాలై ఆయురత్తుడివై 12 పన్నిల్ పన్నిరునామ పాటల్ తాడు అనైవికమే అన్నల్ తాడు అనైవికమే. ఈ 11 ఈ 13 పాశురాలు చదువుకుంటే అన్నల్ అంటే స్వామి అయినటువంటి తాడు, స్వామి అయిన సర్వేశ్వరుడి యొక్క తాడు పాదములను అనైవికమే చేర్చిస్తుంది ఈ దేవాలయమే, చేరుస్తుంది. మీరేం కష్టపడక్కర్లేదు, ఎలా వెళ్తాం దారి ఏమిటి అని మీరు చూసుకోకర్లేదు. ఏదో గుడ్డివాడికి పక్కవాడి చేయి పట్టుగా తీసుకెళ్లిపోయినట్టుగా ఈ తిరువాయుమే తీసుకెళ్తుంది. ఈ పాశురాలే మీకు భగవత్ సన్నిధికి చేరుస్తాయి అని చాలా ధైర్యంగా ఆళ్ళ ఈ పాశురాలు చెప్పిన వారికి తప్పకుండా భగవంతుని యొక్క పాద పద్మ సన్నిధిని నిత్యవాసం ఏర్పడుతుంది. అంటే రెండు రకాల పాద పద్మ సన్నిధిని మనం ఉండడం అంటే ఈ లోకంలో ఉన్నన్నాడు ఆ భగవత్ పాదారవిందములు మన హృదయం ముందు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడికి చేరిన తర్వాత వాస్తవంగా భగవంతుని పాద సన్నిధిని మనం ఉంటాము. అటువంటి స్థితిని మనకి అందించేటటువంటిదని ఈ కేశవంతమరనే తిరువాయుమూర్తి చాలా గొప్పగా తృప్తిగా చెప్పుకుంటారు. అటువంటి తిరువాయుమూర్తిని ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ.
యద్గో సహస్రం అపహంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర ససంఖ చక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ. తిరువాయుమూర్తి దివ్య ప్రబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి తిరువాయుమూర్తిలో కేశవన్ తమర్ అనే తిరువాయుమూర్తి నిన్న చెప్పుకున్నాం. అందులో ఆళ్వార్ సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతునికి చెందిన వాళ్లే అని చెప్పారు. అయితే 7 పిరప్పం అంటే 7 కింద 7 పైన 7 మధ్య 1 21 తరాలు అని చెప్పుకున్నాం కదా. అయితే అది ఎవరికైతే సంతానం ఉన్న వాళ్ళకైతే సప్త సప్తచ సప్తచ అన్నప్పుడు వాళ్ళకి సంతానం ఇటు పిల్ల పిల్లడు 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 అలాగా. మరి ఆళ్వారికి ఏమి అలాగ సంతానం లేదు కదా, మరి వీరి సంబంధం ఎవరికి సాగుతుంది అంటే అలా 21తో ఆగక్కర్లేదు. ఇది ఈ సంబంధం ఏంటంటే ఆళ్వార్ ప్రబంధం మీద మక్కువ ఉంటే, ఆళ్వార్ నా వారు అని అనుకోగలిస్తే, ఆళ్వారి యొక్క ఒక పాశురమైనా మనం అనుసంధానం చేసుకుందాం అనే తపన ఉంటే అందరూ ఆళ్వారి సంబంధులే అని ఆళ్వారు అంగీకరించేశారు. అంగీకరించేసి ఇప్పుడు ఒక ఆయనకి ఉపాయంతో వచ్చింది. ఎప్పుడూ కూడా మొట్టమొదట భగవద్ అనుభవం ఆయనకి మానసికంగా ప్రత్యక్షం అయిన దగ్గర నుంచి తెలివి లేని స్థితిలో ఉంటే, అంటే నాయికావస్థలో ఉంటే అప్పుడు వారికి ఒళ్ళు తెలియదు, అప్పుడు భగవంతుడి కోసం పిచ్చెత్తిపోతూ ఉంటారు. అలాంటి దశల్లో మానేస్తే తమరు తమరుగా ఉన్న దశలు ఎప్పుడొచ్చినా సరే వెంటనే మన మీదకి దృష్టి వెళ్ళిపోతుంది ఆళ్ళవారికి. అయ్యో ఇంత చక్కటి అనుభవం నా వాళ్ళకు కూడా అందకపోతే ఎలాగా, వీళ్ళందరికీ తెలియాలి అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే కేశవంతమరు అయిపోతారు నా వాళ్ళు అనగానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఓహో, నా దగ్గర ఏమాత్రం సంబంధం ఉన్నా వీళ్ళందరూ కేశవుడి వాళ్ళు అయిపోతారు కదా, అంచేత అందరికీ నాతో సంబంధం ఏర్పాటు చేసేసుకుందాం. చేసేసుకుంటే చూసారు మనకి కంచిలో బంగారపు బల్లి వెండి బల్లి ఉన్నాయి అని, అవి ముట్టుకుంటే మామూలు బల్లి పతనం, మన మీద బల్లి కాని పడితే ఆ పాపం ఆ ముట్టుకున్న వాళ్ళని ముట్టుకున్నా పోతుంది అని అంటారు. అంటే అక్కడి నుంచి ఎవరికైనా బల్లి పడి ఒరే నన్ను ముట్టేసుకోరా అంటూ ఉంటాం. ఎందుకని మనని ముట్టేసుకుంటే వాడికి ఆ పాపం పోతుంది కదా అని మనం ఏదో ఉపకారం చేద్దామని. అలాగా ఆళ్వారు అనుకుంటున్నారు నా వాళ్ళందరూ కేశవుని వాళ్ళు అయిపోతున్నారు కదా, అంచేత నేను కేశవుడి వాళ్ళు అయిపోవాలి, వాళ్ళు కనుక నాతో ఒక సంబంధం ఏర్పరచేసుకోవాలి. ఎలా సంబంధం ఏర్పరచుకుంటాను, వాళ్ళు వచ్చి నన్ను ప్రార్థించరు వా స్వామి ఆళ్వార్ మాకు ఏదైనా ఉపదేశించండి అని ఎవరు వెళ్ళి బతిమాలుతారు ఆయన్ని. అందుకని కొన్ని మొత్తం మీద బూరా పెట్టి చెప్పేద్దాం, చెప్పేస్తే ఇది ఎప్పుడైనా ఎవళ్ళైనా చదువుకున్నా విన్నా వాళ్ళందరూ నా వాళ్ళు అయిపోతారు, నా వాళ్ళు అయిపోతే కేశవుడి వాళ్ళు అయిపోతారు. అది ఆయన బాధ. కేశవుడితో మనకి లింకు పెట్టాలి. అందుకోసమని ఒక చేత్త మన్ని ఒక చేత్త స్వామిని పట్టుకున్నట్టుగా లాక్కొస్తున్నారా అన్నట్టు ఈ తిరువాయిముటిలో ఉపదేశం మొదలుపెట్టారు మళ్ళీని. ఈ ఉపదేశం చేస్తేంట పాపం కొంత దూరం చేసి 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 మన వైపు చూశారట. చూసేసరికి అప్పుడు మాల్యవంతుడు విభీషణుడు మొదలైన వాళ్ళందరూ రావణుడికి హితం చెప్పారు. చెప్తే అబ్బే వినలేదుట. అలాగా ఈ ప్రజలు వినలేదు అని బాధపడతారు ఆళ్ళవారు. అంటే వినలేదు అంటే మనం వింటాము, మనకు కూడా భగవంతుడు అంటే ఆసక్తి ఉంటుంది, కానీ ఆళ్ళవారికి అది చాలదు. పూర్తిగా భగవానుడే అని ఉండకపోతే ఆయనకి తృప్తి. చూడండి, కొందరు పేరెంట్స్ పిల్లలకి 90 మార్కులు వచ్చినా 98 రాలేదే అని విచారించేస్తూ ఉంటారే ఎక్కువ ఆశ ఉన్నవాళ్ళు. అలా మన ఆళ్ళవారికి మన విషయంలో మంచి స్టూడెంట్స్ని చేసేయాలని తపన. అందువల్ల వీళ్ళు వినలేదే అని అనిపించినప్పుడు పోన్లే నయం, నేనైనా బాగున్నాను, నాకు భగవంతుడి మీదకి దృష్టి వెళుతోంది, మరి ఏం చేస్తాను, ప్రయత్నం చేస్తున్నానంటూ ఒకసారి మళ్ళీ నిరాశ పడతారు ఈ తిరువాయిముజిలో. ముందర తెరు ఈ 5 పాశురాల్లో ముక్త పురుషులు అనుభవించేటటువంటి, ముక్త పురుషులు అంటే ఒకప్పుడు ఈ లోకంలో ఉండి భగవద్ అనుగ్రహం వలన ఈ భవబంధాలు వదిలిపోయి భగవత్ సన్నిధికి చేరిన వాళ్ళని ముక్త పురుషులు అని అంటారు. అంటే ఇది వరకు ఈ లోకంలో ఉన్నవాళ్ళు, ఆళ్వార్లు అనుకోండి, త్యాగరాజు అనుకోండి, రామదాస్ అనుకోండి, పోతన్ అనుకోండి, ఇలాంటి మహాపురుషులు ఇప్పుడు వారి దగ్గరే ఉండి ఉంటారు కదా, ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నారు. అటువంటి వారు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తారు, ఎలా వెళతారు, ఆ విషయాలని దీనిలో ముందర 5 పాశురాల్లో చెప్తూ ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది స్థితి, ఇది మీరు పొందవలసిన స్థితి, ఒక్కసారి నా వైపు తిరగండి, భగవద్ అభిముఖులు కండి అని మన్ని బతిమాలుకుంటున్నారు ఆళ్వారు. పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా బతిమాలుకుని స్కూల్కి పంపిస్తారో, స్కూల్కి వెళ్ళడం తనకే ఉపకారం, తర్వాత పెద్ద ఉద్యోగం చేస్తాను, జీతం తెచ్చుకుంటాను, సుఖపడతానని తెలియదు ఆ పసివాడికి. తండ్రి తల్లే బతిమాలి పంపించాలి. అలాగే ఆళ్వారు మనందరినీ ఆ స్టూడెంట్స్ కింద చూసి, నిజంగా ఆ స్టూడెంట్స్ మేలేండి ఎదగలేదు ఇంకా మనం, ఆళ్వారు అనుగ్రహిస్తున్నారు ఈ పాశురాల్లో మనకి ఉపదేశం చేస్తున్నారు. ముందుగా ఆ పరమపదంలో ఉన్న పరమపద నాథుణ్ణి చూపిస్తూ వారిని ఆశ్రయించండి. అణైవదు అరవణైమేల్ పూంపావై అహం పునర్వదు ఇరువరు ముదలం తానే ఇణైవనాం ఎప్పొరుల్కుం వీడు ముదలాం పునైవన్ పిరవిక్కడల్ నీందువార్కే అంటారు. ఆ స్వామి ఎలా ఉంటాడు అంటే ఒకసారి ఏదో ఎవరికీ తెలియని విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంది ఆళ్ళవారికి. అంటే మనకి తెలుసు, ఎలా తెలుసు, మనం బొమ్మల్లో చూసాం, పుస్తకాల్లో చదివాం, శేషసాయి లక్ష్మీదేవి ఉంటుంది, ఇలాగ మనకి ఒక పిక్చర్ తెలుసు. కానీ అది వాస్తవంగా మానసికంగా దర్శించిన వారికి అందులో ఉన్నట్టుగా మనకి తెలియలేదేమో అని అనిపిస్తుంది కదా. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళీ ఎలా ఉంటుంది అనుకున్నారు. ఆ పరమపదానికి వెళితే ఆ దర్శనం ఒక్కసారి చూడండి ఎలా ఉంటుంది. అణైవదు అరవణై మేల్, అరవు అంటే పాము, ఆ అరవు అంటే పాము పడకగా కలిగి ఉంటాడు. అరవణై మేల్ అణైవదు, ఆ పడక మీద చేరి ఉంటాడు అన్నారు. ఇక్కడ అసలు మామూలుగా పడక మీద అన్నప్పుడు ఏం చెప్పాలండి, పడుకుంటాడు, పడక మీద పడుకుంటాడు అంటారు. కానీ ఇక్కడ చెప్పడంలో ఆ పద స్వారస్యం చెప్తారు వ్యాఖ్యాతలు. చేరి ఉంటాడు ఏమిటి అంత చేరడం అంటే, అంటే బాగా ఎండ ఎక్కిపోయి తాపం కలిగిపోయినవాడు ఒక చల్లటి నీటి మడుగులో దిగితే అబ్బా ఎంత హాయిగా ఉందో, ఎంత హాయిగా ఉందో అన్నట్టుగా గ్రీష్మే అంటూ ఉంటారు. చూడండి ఆ గ్రీష్మ కాలంలో హ్రదంలో చేరినటువంటి వాడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, అంత ఆనందాన్ని ఎప్పుడు ఎవరు అసలు అనుభవిస్తారు అలాంటి ఆనందాన్ని, మనం భగవత్ సన్నిధిని చేరితే ఆనందించాలి. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే సీతమివ హృదం అని, ఆ బ్రహ్మలో, బ్రహ్మ అంటే పరమాత్మలో నేను చేరుతున్నాను, ఆ వేసవి కాలంలో ఒక నీటి మడుగులో చేరిన వాళ్ళలాగా అని అంటారు. అలా కదా ఉండాలి. కానీ ఇప్పుడు పరమాత్మ ఆ శేషుడి మీద మవళించి అబ్బా ఎంత హాయిగా ఉందో అనుకుంటున్నట. అంటే అటించిటు పరమాత్మే తన వారిని చేరినప్పుడు అంత ఆనందాన్ని అనుభవిస్తాడు అని. అణైవదు అరవణయమే, ఈయనెవరు, పాము. ఈ పాముకి సహజంగానే పడకకుండే లక్షణాలన్నీ ఉంటాయట. పడక ఉండాలి, ఏమిటి ఉండాలంటే సౌకుమార్యం ఉండాలి, సౌగంధ్యం ఉండాలి, అంటే సుకుమారంగా ముట్టుకుంటే హాయిగా మెత్తగా ఇలా గట్టిగా రాయిలా పడుకుంటే ఏం పడక సుఖంగా ఉంటుంది కనుక సుఖంగా మెత్తగా ఉండాలి. దానికి తోడు చిన్న అంటే సెంట్ గట్రా వేసుకొని మన పడకలకైతే సెంటో ఏవో పువ్వులు జల్లి దాన్ని చేస్తూ ఉంటారు కదా, అలా ఒక సౌగంధ్యం ఉండాలి. ఆ సౌకుమార్యం, సౌగంధ్యం, శైత్యం, చిన్న చల్లతనం ఉండాలి. ఇవన్నీ సహజంగా ఉన్నాయి పాముకి. అందువల్ల ఆయన ఆ శేషుడు అంటే చాలా ఇష్టం. అంటే పడక మనకి ఏం చేస్తుంది, మన శ్రమను తొలగిస్తుంది. శ్రమను తొలగించే సాధనం కదా పడక. భగవానుడికి ఈ సృష్టి స్థితి సంహారాదులు అన్నిటికీ నిర్వాహకుడై తన పడిన కష్టాలన్నీ మరపించేది ఏది అంటే అదిగో ఆదిశేషుడే. అంటే మన శేషుడు ఆదిశేషుడు, మనమందరం కూడా శేషులమే. శేష అంటే భగవానుడికే చెందినవాడు, మనమందరం కూడా భగవానుడికి చెందినవాడమే. కానీ మనకి మన లక్షణం తెలియదు. ఆ మొదట తెలుసుకున్నాడు కనుక ఆయన ఆదిశేషుడు, మొదటి శేషుడు. ఆయనకే తెలుసు అసలు తత్వం. మనమందరం అలాంటి వాళ్ళం కానీ అయితే మన హృదయాల్లో పవళించడం కూడా స్వామికి అంత సుఖంగా ఉంటుంది. ఆ పాము మీద పడక ఎంత సుఖంగా ఉందో మన మీద అంటే మనలో చేరి ఉండడం కూడా అంత ఆనందదాయకం అవుతుంది. అందరిలోనూ పరమాత్మ ఉంటాడా ఉండడా? అందరిలో ఉంటాడు కదా, ఉండకపోతే అసలు మనం ఉండం కదా. అయితే ప్రతి వారిలోనూ పరమాత్మ ఉంటాడు. మరి అయితే ఆ గొప్ప మహా మనస్సున్న వాళ్ళ మనస్సుల్లో ఉండడానికి మన మనస్సులో ఉండడానికి తేడా ఏమైనా ఉందా అంటే ఉందన్నారట. ఎలాగంటే మా మే ఎండల్లో ఆళ్ళు కాలిపోతూ ఉంటే ఒక్కొక్కప్పుడు చెప్పులు మచ్చలో తెగిపోయింది అనుకోండి, చెప్పు నడవలసి వస్తుంది. ఆ నడిచినప్పుడు నడుస్తాం కానీ అబ్బా 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 అనుకుంటూ విధిలేక నడుస్తాను చూడండి, అలా ఉంటాట మన దగ్గర. ఆ మహాపురుషుల హృదయాల్లో, ప్రేమైక జీవుల హృదయాల్లో హాయిగా ఏసీ రూమ్ లో ఉన్నట్టు ఉంటాడట. అంటే తేడా ఉంటుంది, ఉంటాడు కానీ ఆ ఉండడంలో తృప్తిగా ఉంటాడు వారి దగ్గర. అంటే అలా మన దగ్గర కూడా ఉండాలి అంటే శేషుణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలి అంటారు. ఆయన శేషుడు కనుక, భగవానుడికే చెందినవాడిని అని తెలిసినవాడు కనుక ఆయన మీద పడక స్వామికి సుఖంగా ఉంటుంది. అణైవదు అరవణయమేల్ పూంపావై అహం పునర్వదు. పూంపావై అన్నారు, పావై అంటే అమ్మాయి, పువ్వులో పుట్టిన అమ్మాయి అన్నారు. పువ్వులో పుట్టిన ఆడది స్త్రీ అంటే మామూలు వయసులో ఉన్న అమ్మాయిని పావై అంటారు. ఆ అమ్మాయి అన్నారు. అంటే ఎలా ఉందిట అంటే ఆ పువ్వుకుండేటటువంటి వాసన అంతా కనుక ఒక రూపం వస్తే, ఏదో పిండితో బొమ్మ చేసి పార్వతీదేవి ముక్కు కళ్ళు పెట్టింది అన్నట్టు, ఈ పువ్వులో ఉన్నటువంటి పరిమళాన్నంతా కనుక నువ్వు తీసుకోగలిచి దానికి ఒక ఆకారం కానీ ఏర్పరచగలిస్తే ఎలా ఉంటుంది అంటే, పువ్వు ఎంత సుకుమారమో, ఎంత సుగంధమో, ఎంత సౌందర్య భరితమో, ఇదంతా ఒక రూపు దాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిట లక్ష్మీదేవి. అందుకని ఆవిడ్ని పుష్పపుత్రి అని అంటారు. అయితే ఇక్కడ శ్రీదేవి అనలేదుట, లక్ష్మీదేవి అనలేదుట, పుష్పంలో పుట్టిన ఆడది అని మాత్రమే అన్నారు. ఏమి అంటే స్త్రీత్వం అనేది సహజ లక్షణం జీవుడికి. స్త్రీత్వమే సహజ లక్షణం, పుంస్త్వం ఆరోపితం. ఈ ఎవరైనా పురుషులందరూ కూడా భగవత్ సన్నిధిలో మాత్రం తమని తాము స్త్రీలగానే భావించుకుంటారు. ఎందువల్లంటే స్త్రీకి సహజ లక్షణం పరతంత్రతని, అంటే ఒకరికే చెంది ఉండడమని. ఆ లక్షణం స్త్రీకి సహజమని పురుషుడైతే తెచ్చిపెట్టుకోవాలి. జీవధర్మం స్త్రీకున్న ధర్మమే అని చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అమ్మాయిని, అమ్మని ఆవిడ స్త్రీ, పుష్పంలో పుట్టిన స్త్రీ అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఆవిడకి సహజంగా భగవంతుడికే విధేయమై ఉండడం అనేది సహజ లక్షణం ఆవిడికి. ఆవిడ ఆయన వక్షస్థలం మీద ఉంటుంది కనుక ఇక్కడ ఏం చెప్పారు, తల్లిని అరవణ పూంపావయగం పునర్వదు. ఆయన కౌగిలిలో బంధించేది ఆ అమ్మని, అంటే తనను తన స్వంతం చేసుకుని నాది అని స్వీకరించేది ఆ అమ్మని. ఇరువురం మొదలం తానే, ఇద్దరికి మొదటివాడు తానే. ఇరైవినాం ఎప్పొరుల్కం వీడు ముదలాం. ఈ ఇద్దరికీ కూడా అంటే ఇద్దరికీ మొదటివాడు తానే అన్నారు. ఇద్దరంటే ఎవరు అంటే ఇద్దరంటే ఎవరు అని మరి చెప్పలేదు. ఎందుకంటే సబ్రహ్మ సశివ చంద్ర అంటూ చెప్తూ ఉంటారు కదా, ముఖ్యంగా బ్రహ్మ పరమశివుడు అంటారు కనుక వారికి నిర్వాహకుడు ఆయనే అని చెప్తారు. ఇక అలాగుంటాడు ఆ స్వామి అటువంటి వాడు. పునైవన్ పిరవిక్కడల్ నీంది వారికే. ఈ పిరవిక్కడల్, పిరవి అంటే పుట్టుక, పుట్టుకనే సముద్రంలో ఈదుతున్న వాళ్ళకి తెప్పైన వాడు ఆ స్వామి. ఇది సముద్రంలో ఈదుతున్నమాట మనం. ఇది ఒక పెద్ద జన్మ పరంపరా వలయం. పుట్టుక, పెరుగుట, తరుగుట చెప్తారు ఆరు దశలు. ఈ దశల్ని పొందుతూ ఇలాగ మళ్ళీ పుడుతూ మళ్ళీ చనిపోతూ ఇలా తిరుగుతూ ఉంటే ఇలా ఈదుతున్న వాడికి ఒక్కసారి వచ్చి తెప్ప వస్తే దానిలోకి ఎక్కిపోయినట్టుగా ఎక్కిపోవచ్చు, అటువంటి వాడు స్వామి అని చెప్పారు. ఈ లక్షణం అంతా కూడా పరమపదంలో ముక్త పురుషుడు అంటే ఈ అచ్చిరాది మార్గంలో వెళతాడు అని అంటారు. చనిపోయిన తర్వాత అదే ఆఖరి జన్మ అయిన వాడు, కర్మానుభవం అంతా అయిపోయి ఇంకా భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిన వారు వెళ్ళినప్పుడు ఎలా వెళతారు అంటే సూర్యమండలంలోంచి వెళతారు అని చెప్తారు. ఆ మార్గం గుండా వెళితే మనకి కృష్ణుడు కూడా చాలా సులభంగా చెప్పాలని తెల్లదారి నల్లదారి అంటాడు. తెల్లదారి అంటే వెలుగుతో కూడినది, నల్లదారి అంటే ధూమ మార్గం, అచ్చిరాది మార్గం ధూమ మార్గం అని రెండు మార్గాలు చనిపోయిన తర్వాత వెళ్లే మార్గాలట. అందులో అచ్చిరాది మార్గంలోకి వెళితే మోక్షానికి వెళ్తాడని, ధూమాది మార్గంలోకి వెళితే నరకానికి వెళ్తాడని చెప్తారు. ఆయన అర్థం అవదేమో అని తెల్లదారి నల్లదారి అంటాడు మన కృష్ణుడు. అదిగో ఆ దారిలో వెళ్ళినప్పుడు వెళ్ళినవాడే మోక్షాన్ని పొందుతాడు కనుక అలాగ వెళ్ళినప్పుడు ఇదిగో ఇది స్థితి, అక్కడికి వెళ్ళగానే మీకు ఇచ్చి దర్శనం ఇది అని ఈ శేషసాయి గురించి వర్ణిస్తూ లక్ష్మీ విశిష్టుడై శేష పర్యంకం మీద పడుకున్నటువంటి స్వామే అప్పుడు దర్శనం అవుతాడు. ఆయనే ఈ సంసార సముద్రాన్ని ఈదడానికి సాయపడే తెప్ప, ఆయనే సాధన, ఆయనే సాధ్యం అని చెప్పడం కోసమని ఈ వర్ణన చేశారు ముందుగా. ఇక్కడ ఆ అచ్చిరాది మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ పరమపదంలో మనకి పోతనాల వైకుంఠపురంబులో నగరిలో అన్న పద్యంలో ఒక పిక్చర్ ఇచ్చేసి ఎక్కడుంటాడు భగవంతుడు అని చూపించినట్టుగా ఈ అచ్చిరాది మార్గంలో వెళ్ళిన వాళ్ళకి దర్శనం ఎలా అవుతుంది, ఎక్కడుంటాడు భగవంతుడు అనేది కూడా చెప్తారు మన పెద్దలు. అక్కడ ఒక పెద్ద హాలు ఉంటుంది, ఆ హాల్లో మధ్యని ఒక మండపం ఉంటుంది, దాన్ని తిరుమామణి మండపం అంటారట. ఆ మండపంలో ఒక అష్టదళములతోటి ఒక పీఠం ముందర ఒక్కొక్క పీఠాలు ఉంటాయి, అంటే 8 పీఠాలు ఉంటాయి చుట్టూను. ఆ 8 పీఠాల మీద మళ్ళీ ఒక తామర పువ్వు ఉంటుంది. ఈ పీఠాలు 8 మళ్ళీ లోపల తామర పువ్వుకి 8 రేకులు ఉంటాయి. ఆ వాటన్నిటికీ పేర్లు ఉంటాయి, ధర్మ అధర్మ అని మొత్తం పేర్లు, అంటే మనం మంచి అనుకునేవి చెడ్డ అనుకునేవి కూడా ఆయన కింద నుండి ఆయన చేత వహింపబడేవే, ఆయన నిర్వహణలో ఉండేవే అని చెప్తారు. దాని మీద పువ్వు ఉంటుందిట, ఆ పువ్వు మీద స్వామి ఉంటాడు. ఆ తామర పువ్వులో కూడా 8 రేకులు, ఆ 8 రేకుల్లోనూ అంటే 8 రేకులు ఇలా విస్తారంగా పెద్ద పెద్ద ఉంటాయి, ఆ ఆకారంలో ఒక డిజైన్ లా ఉంటుంది అనుకుంటాను. దానిలో ఒక్కొక్క రేకు మీద ఒక్కొక్క పరిచారిక చామరం పట్టుకో విసురుతూ ఉంటుంది, విమల మొదలైనటువంటి పరిచారికలు ఉంటారు. ఆ మధ్యలో స్వామి శేషసాయి అయి పవళించి ఉంటాడు, ఆ శేషుడి మీద అమ్మ పక్కన ఉంటుంది. అదిగో అటువంటి సన్నివేశంలో ఈ ముక్త పురుషుడు ఆయన దగ్గరికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఆయన ఇలా చెయ్యి అందించి పట్టుకొని అబ్బాయి అబ్బాయిలాగే కదా స్వామికి ఈయన ఒక తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అని చెప్తారు. అప్పుడు నువ్వెవరు అని అడుగుతాడు కోసి అని అడుగుతాట. అడిగితే వీడు అహం బ్రహ్మాస్మి అని చెప్తాట. ఇక నాయన ఇంటర్వ్యూలో అలా అడుగుతారు ఇలా చెప్పు అని మనం చెప్పక్కలేదు, అక్కడికి వెళ్ళేసరికి వాడికి ఆ జ్ఞానం కలుగుతుంది. అహం బ్రహ్మాస్మి అని చెప్తాట, అంటే నేనే బ్రహ్మను అయినాను అంటే కార్యకారణములు అంటారు. కారణము అంటే ఒక మట్టి అయితే, కారణం మట్టి అయితే కార్యము కుండ అని చెప్తూ ఉంటారు కదా, అంటే బంగారం కారణమైతే ఆ నగని కార్యం అంటారు కదా, అలాగా ఆయనే మూల పదార్థం, ఆయన నుండి ఆవిర్భవించిన వాడిని నేను, అంచేత మట్టే కుండ అన్నట్టుగా నువ్వే నేను అనే జ్ఞానం కలుగుతుందిట. అప్పుడు ఆయన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆనందంగా స్వీకరిస్తాడు అని చెప్తారు. ఇంకా అటువంటి స్థితిలో ఉన్న స్వామి ఎవరు, ఇరువర్కం మొదల్, ముగ్గురు ఇద్దరికి మొదల ఆయనే, ఆయనే మూల పురుషుడు, ఆయన నుంచే మిగతా దైవాలందరూ కూడా ఆవిర్భవిస్తారు అని చెప్తారు. అయితే ఆ మోక్ష ప్రదుణ్ణే మనం ఆశ్రయించాలి. ఆ బ్రహ్మ స్తంభ పర్యంత జగద అంతర్వ్యవస్థిత ప్రాణిన కర్మజనిత సంసార వశవర్తిన అని, బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు జగత్తులో ఉన్న ప్రాణులన్నీ కూడా కర్మ వలన, మన కర్మ చిన్నది, దేవతల కర్మ పెద్దది, వాళ్ళ అనుభవాలు వేరు మన అనుభవాలు వేరు, కానీ వాళ్ళు కూడా కర్మ వలననే వాళ్ళ జీవితాలు గడుపుతారు. ఎందుకంటే ప్రళయ కాలంలో మరెవ్వరూ లేరు అని ఉపనిషత్తులే చెప్తున్నాయి కదా. సదేవ ఆ సత్ అని చెప్పబడేటటువంటి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, మరెవరూ లేరు. అంటే మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతున్నారు, మళ్ళీ లయం అవుతున్నారు, మనకన్నా ఎక్కువ కాలం ఉంటారు. మనం కొన్ని 100 సంవత్సరాలు మన ఆయువు అయితే వాళ్ళు ఎన్నో కోట్ల సంవత్సరాలు వాళ్ళ ఆయువు అవుతుంది. కానీ అమృతం తాగుతారు, చావులేదు అంటే మళ్ళా టపటపటపా చనిపోరు. అంతేకాని మరి దేవతలు ఎప్పుడూ ఉండిపోతే మరి ప్రళయం రావటం, ప్రళయంలో అన్నీ పోవడం, ఒక్క భగవంతుడే ఉండడం అని చెప్తున్నారు కదా, మరి అప్పుడు అవి ఉండడం లేదు కదా, ఉండవు. కానీ మనకన్నా ఎక్కువ రోజులు ఉంటారు కనుక వాళ్ళు చావు లేని వాళ్ళు, అమరులు అని అంటూ ఉంటారు. మరి స్వామి మాత్రమే మళ్ళీ మళ్ళీ పుట్టించగలవాడు, మిగతా అందరూ వాళ్ళ కర్మవశాన్ని పుట్టేవాళ్లే అని చెప్తారు. ఈ స్వామి పిరవిక్కడలు నీందు వార్కు పునైవన్, ఈ పిరవిక్కడలు నీందు వార్కు ఈ జన్మ అనేటటువంటి సముద్రాన్ని దాటే వాళ్ళకి తెప్ప అవుతాడు. సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం త్వామేవ స్వరణం ప్రాప్య, ఈ సంసార సాగరం అనేది ఘోరమయ్యా, దీనిలో అనంత క్లేశభాజనం అనేకమైన కష్టాలతో కూడుకుంది, త్వామేవ శరణం ప్రాప్య, నువ్వొక్కడివే మమ్మల్ని రక్షించగలవాడివి అని కానీ ప్రార్థిస్తే అప్పుడు ఒక్కసారి వచ్చి ఈ పడవ ఎలాంటి పడవ అంటే విష్ణు పోతం అంటారు. విష్ణు పోతం, పోతం అంటే పడవ, విష్ణువే పోతం. అంటే మామూలుగా మన పడవలకి ఇవతల ఒక ఒడ్డు ఉంటుంది, అవతల ఒక ఒడ్డు ఉంటుంది, మధ్యలో పడవ ఉండి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తిరుగుతూ ఉంటుంది. కానీ మన విష్ణువు అలాంటి పోతం కాదు, ఈయనకు ఆ పదానికే అర్థం విష్ణు వ్యాప్తవు, అంతటా వ్యాపించేవాడు. అంతటా వ్యాపించేవాడు కనుక సముద్రం అంతటా ఆయనే ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు మన పడవ అయితే, కానీ ఈ పడవ ఎక్కడైనా ఉంటుంది. అంచేత అల్లక్కడ ఉంది, ఒడ్డుకు వచ్చే కక్కాలి అనే బాధ లేదు. నీ మనసులో బుద్ధి పుట్టాలే కానీ పడవ రెడీగా ఉంటుంది. అలాంటి పడవ అయ్యా కృష్ణుడు, ఆయన ఆశ్రయించండి అని మనకి బుద్ధులు చెప్తున్నారు ఆళ్వారు. ఇంకా ఎవరైనా అంటే అక్కడ పరమపదంలో ఉన్న స్థితి కాక, పూందన్ పునల్ పొయ్యై ఆనయుడర్కడింద పూందన్ దురాయన్ తలినాయకన్ పునర్పే. అబ్బా స్వామి, ఆ పరమపదంలో ఉంటూ మన్ని చెరదీసుకుంటూ ఉన్నవాడు అలా అక్కడ మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళని ఆదరించడం పెద్ద గొప్పేం కాదు. అన్నీ పోయి, ఇతరమైన విషయవాంఛలన్నీ పోయి, మనసంతా పరిపక్వం అయిపోయి హాయిగా మంచి పులిగడిగిన ముచ్చ ఉంటారు, అలా అయిపోతే అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళని మరి స్వీకరించడా, దాని మాటకేం. కానీ అదిగో అలాగే ఉంటూ ఆ గుణములు అంటే ముక్త పురుషులు అనుభవించేటటువంటి ఆ దివ్యమైన రూపానికి ఏమీ తరుగుదల వాడుదల లేకుండానే వచ్చి ఈ లోకంలో అతి హేయమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా రక్షిస్తాడయ్యా, అదిగో చూసుకోండి అని చెప్తున్నారు. వస్తమానం వీరికి గజేంద్ర మోక్షం వృత్తాంతం, ఈ గజేంద్రుడిని కాపాడిన సన్నివేశం చాలా ఇష్టంగా చెప్తూ ఉంటారు ఆళ్వారు. ఎందుకంటే గజేంద్రుడి స్థితి మన స్థితి దగ్గరగా ఉంటుంది. ఏనుగు కదా పాపం ఇది, ఏనుగంటే ఏంటి, దాని శరీరం చాలా ఇనప ముళ్ళు పెట్టి గుచ్చుతే తప్ప ఏనుగు కదలదు. మమ్మల్ని కొరడాలతోటో చేతితోటో అదలిస్తే వెళ్ళదు. ఆవులు అయితే ఇలా ఇలా అంటే వెళ్ళిపోతాయి, గుర్రాలు అయితే కొరడాలు పెట్టి కొట్టాలి. దీనికి అది కాదు ఇది కాదు, ఏకంగా ముళ్ళు పెట్టి పొడిచిస్తే కానీ నడవదు. అంటే మందం చర్మం, ఆ చర్మం అంత మందం. అలాగే మనం కూడా బాగా మంద అంటూ ఉంటారు కదా, అబ్బా ఏంటి థిక్ స్కిన్ అంటూ ఉంటారు. ఎందుకంటే అన్నింటినీ ఏది పట్టించుకోకుండా ఉన్నవాడిని. అలాగే మనం ఈ సంసారంలో ఉండేటటువంటి సుఖాలని కష్టాలని కూడా అనుభవిస్తూ, సుఖాల కన్నా కష్టాలే రెట్టింపుగా ఉన్నా, ఈ సుఖాలు అసలైన సుఖాలు కాకపోయినా వీటితోటే అడ్జస్ట్ అయిపోతూ ఇదే బాగుంది అని బతికిస్తూ ఉంటాం కదా, అలాంటి మనలాంటి మూర్ఖమైన స్థితిలో ఉండి కూడా ఎప్పుడో తన శరీరానికి కాస్త ఆపద వచ్చేసరికి కేకేస్తే గజేంద్రుడు పరిగెట్టుకొచ్చాడే భగవానుడు, అటువంటి ఉదాహరణ కదా ఆయన. పూందన్ పునల్ పొయ్యై ఆనయుడర్కడింద, ఆ మంచి పూలు కలిగినటువంటి ఆ సరస్సులో పొయ్యై, ఆ సరస్సులో ఆనయ్ అంటే ఏనుగు, ఆ ఏనుగు దుఃఖపడుతూ ఉంటే పూందన్ తుజాయన్ తని నాయకన్ పునర్పే, అక్కడ వచ్చి ఆయన ఏం చేశాడు, అబ్బా మంచి తులసి బాలిక వేసుకొని వచ్చాడంటారు. అక్కడికి వచ్చి రక్షించినప్పుడు చల్లని ఈ తులసి, ఇప్పుడు మనకి తెలిసినటువంటి తులసి కాదేమో ఆళ్వారు పన్నాటి తులసి, లేక ఆళ్వారు సాక్షాత్తుగా భగవంతుని మెడలో ఉన్న తులసినే దర్శిస్తారు కనుక వారికి అదొక రకమైన విచిత్రమైన శక్తివంతమైన తులసి కనపడుతూ ఉంటుంది. పువ్వులు పూచుంటుంది, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇంత అందం కాదు, ఈ పూల దండల కన్నా తులసి మాలికకే అందం, అసమానం తులసి మాలిక, తులసి మాలిక అని చెప్తూ ఉంటారు. అలాగ వచ్చి రక్షించడే ఆనాడు ఏనుగుని, అటువంటి వాడే మనకి మోక్షానందాన్ని ఇస్తాడయ్యా, వాడిని ఆశ్రయించండి అంటారు. అయితే అసలు మోక్షం అంటే ఏంటి అంటే, మామూలుగా మోక్షానికి అర్థం విడివడుట, మృత్యు మోక్షనే అని ధాతు, విడివడుట అని అర్థం. విడివడ్డం అంటే దేని నుంచి విడిపడాలి అంటే, ఈ సంసారం నుంచి విడిపడితే అదే కదా మోక్షం, అంతకన్నా వేరే ఏముంటుంది కనుక మోక్షం అంటారు. అయితే అలాంటి మోక్షం కావాలి అంటే శరీరం వదిలేస్తే చాలు, శరీర సంబంధం లేకుండా అయిపోయి ఆత్మ అనుభవాన్ని అనుభవిస్తున్నా అది మోక్షమే. కానీ ఆళ్ళవారికి అది కాదు మోక్షం అంటే. ఎందుకని, మనకి ఈ డిక్షనరీ లాగా, మనకి పదాలన్నిటికీ డిక్షనరీ లాగా ఒక నిరుక్తం అని ఉంటుంది. దానిలో చెప్తారట, ముక్తిర్ మోక్షో మహానంద అని, ముక్తి అన్నా మోక్షమన్నా మహానందమన్నా ఒకటే అని ఒక పర్యాయ పదాలుగా ఇచ్చారు. ముక్తి, మోక్షము, మహానందము. మహానందం అంటే ఏంటి అంటే, మనకి ప్రహ్లాదుడు చెప్పాడు, నిరస్త అతిశయ ఆహ్లాద సుఖభావైక లక్షణ భేషజం భగవత్ ప్రాప్తి ఏకాంత అత్యంతికీ మత. నిరస్త అతిశయ ఆహ్లాద సుఖభావైక లక్షణ ఏంటంటే, ఈ లోకంలో కూడా మనకు కొన్ని సుఖాలు ఆనందాలు ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే, ఇప్పుడు చెమట పట్టింది, ఫ్యాన్ వేసుకున్నాను చెమట ఆరిపోయింది, ఆరిపోతే అబ్బా ఎంత హాయిగా ఉందో అనుకున్నాం. ఇప్పుడు ఈ ఆనందం ఏమిటట, దుఃఖ నివృత్తి మాత్రమే, దుఃఖ నివృత్తినే ఆనందం అనుకుంటున్నాం. కానీ అసలైన ఆనందం ఏమిటో మనకి తెలియదు, అసలు తెలియదు. అంటే ఆ పాడి అనుభవించకుండా కొన్న పాలే తాగుతున్న వాళ్ళకి అసలు పాడిలో ఉన్న రుచి ఏమిటో తెలియక ఇవే బాగున్నాయి ప్యాకెట్ పాలు అనుకుంటాం. వాళ్ళు పల్లెటూళ్ళలో అసలు పాడి తాగిన వాళ్ళు ఈ పాలు తాగమంటే తాగలేరు. ఎంచేత అసలు తెలుసు కనుక, మనకు అసలు తెలియదుట. తెలియకపోవడం వల్ల ఇదే అనుకుంటున్నాం. కానీ అసలైనది ఇలా ఉండదు. ఇదిగో నిరస్త అతిశయ ఆహ్లాద, అంతులేనటువంటి, మించిపోయిన, అన్నిటినీ మించినటువంటి ఆనందాన్ని కలిగించేటి సుఖభావ ఏకలక్షణ. సుఖమే తప్ప మరొకటి ఉండని. మన సుఖంలో ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే కొంతసేపటికి చలేస్తే అది దుఃఖం అవుతుంది, ఆ దుఃఖం అయిపోతే అప్పుడు ఆపేయాలి. అంటే ఏమిటైంది, సుఖంలో దుఃఖం మిశ్రమై ఉంటుంది. కానీ అక్కడ కేవలం సుఖభావ ఏకలక్షణ భేషజం భగవత్ ప్రాప్తి. భగవత్ ప్రాప్తి, ఈ భగవంతుణ్ణి పొందడం అనేది భేషజం, అదే మందు. అంటే సామాన్యంగా ఇంత ఆహ్లాదం కలిగించేవేవి మందు చేసే పనులు చెయ్యవు. మందు చేసే పని వేరు, సుఖాన్ని కలిగించేవి చేసే పని వేరు. సుఖం కలిగిస్తే హితం అవ్వదు, హితమైతే సుఖం అవ్వదు సామాన్యంగా. కానీ ఇక్కడ నిరస్త అతిశయ ఆహ్లాద సుఖభావైక లక్షణ అయినటువంటి ఈ మోక్షముందే అది భేషజం, మళ్ళీ భేషజం, అది మందు, అదే మందు భగవత్ ప్రాప్తి. ఏకాంత అత్యంత కీమత, అదొక్కటే మరి దేనికి సాటి లేనటువంటి ఆనందం అని విష్ణు ధర్మంలో చెప్పారట. అదిగో అటువంటి ఆనందమే మోక్షం అనుకుంటారు. కానీ ఆళ్వారు మోక్షం అంటే మనం చెప్పుకునేటటువంటి విడివడుట అంటే శరీరాన్ని వదిలేస్తే చాలు మోక్షమే, శరీర సంబంధం లేకపోతే మోక్షమే, కేవలం ఆత్మని తెలుసుకుంటూ ఆత్మ జ్ఞానంలోనే ఉండిపోతే మోక్షం అని ఆళ్వారు అనుకోరు. కనుక ఇక్కడ మోక్షం అనగానే వీరిచ్చేటటువంటి అనుభవం ఏది అంటే ఆ పరమపద సుఖమే అని చెప్తారు. ఇటువంటి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించండిరా, ఆశ్రయిస్తే మీకు నా సంబంధం ఏర్పడిపోతుంది. నా సంబంధం అంటే తన చెప్పినట్టు విని ఆశ్రయిస్తే తమ సంబంధం ఏర్పడుతుంది, తమ సంబంధం ఏర్పడితే ఆ పరమపదనాథుడే తన వారిని స్వీకరిస్తాడు అంటారు. అయితే మళ్ళీ ఒక్కసారి మనం వైపు చూసి, ఈ ఇంద్రియాలకి వశమైపోతున్నామని వారికి బాధ. ఎప్పుడు చూసినా చూసారా పిల్లలు చెడు స్నేహాలు చేసి పాడైపోతూ ఉంటే తల్లిదండ్రులకి అయ్యో పాపం ఈ ఆ స్నేహం వదిలేస్తే బాగుపడిపోదురు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆళ్ళవారికి ఎప్పుడూ కూడా అయ్యో ఈ ఇంద్రియాలకు లొంగిపోయి వీళ్ళు ఇలా పాడైపోతున్నారు, వాటిని కాస్త కాదనుకుంటే వీళ్ళు బాగుపడిపోతారు, అదొక్క విషయం చెప్పేద్దాం అనుకుంటూ ఉంటే, ఏదో మనం తెలియకే పాడైపోతున్నాం అని ఆళ్ళవారి ఉద్దేశం. మనకి తెలుసు కానీ దాన్ని వదులుకోలేకపోతున్నాం. కానీ ఆళ్ళవారు తెలియకే చేస్తున్నాం అనుకుని మాటి మాటికి చెప్తూ ఉంటారు. పులనైందమేయం పొరి అయింది నీంగి అంటారు. పులన్ అయింది మేయం, ఇదిగో వాటికి ఏ విషయాలు కావాలో, అంటే కంటికి చూసే విషయాలు, చెవికి వినే విషయాలు, ఇలాగ ఐదింద్రియాలకి వాటి వాటి విషయాలు ఉంటాయి కదా, ఆ వాటి వాటి విషయాల్లో లొంగిపోయి వాటిలోనే మేయం, వాటిలోనే అలా తిరుగుతూ సంచరిస్తూ ఉండేటటువంటి పొరి అయింది నీంగి. పొరి అంటారు, పొరి అంటే ఇంద్రియాలు అని వాడేశారు ఇక్కడ. కానీ అసలు పొరి అంటే అర్థంట బోను, బోన్ అంటారు, అంటే ఎలకలు గట్రా పడ్డానికి ఒక బోను పెడతాను చూసారా, దాన్ని పొరి అంటారట వాళ్ళ భాషలో. ఇక్కడ ఆళ్ళవారు ఇంద్రియాలకి పొరి అని వాడారు. ఎందుకు వాడారు అంటే అదిగో ఆ బోనులో పడిపోయి ఎలకావి దానిలో పెట్టేటటువంటి ఒక ఏదో ఓ ఉల్లిపాయో ఏదో పెడితే దాని వాసన కోసమని వెళ్ళి ఆ పాపం పడిపోతాయే. అలాగా మీరు కూడా ఏవో చిన్న చిన్న అట్రాక్షన్లు ఉంటాయి, వాటి కోసం వెళ్ళిపోయి ఆ బోన్లో పడిపోతున్నారు, ఇంద్రియాలకు వసిపడిపోతున్నారు. ఒకసారి చూడమంటుంది, చూడడం మొదలు పెడతాం, సరే పడిపోయినామే, ఇంకా అలా చూస్తూ ఉండడమే. మొదటి మాటే కాస్త గట్టిగా ఇది బోనో ఏమిటో, ఇది పడిపోతామో ఏమిటో అని ఇప్పుడు తెలివైన ఎలకలు పడ్డం లేదు, మునిపలా పడిపోయేవి. ఇప్పుడు మనకి సాల్వారు నేర్పుతున్నట్టు వాటికి ఎవరైనా నేర్పారో ఏమిటో, కానీ అవి ఆ వాసనలకి లొంగడం లేదుట. ఎందువల్లంటే అది మనకి ప్రాణాంతకం. ఇప్పుడు వెళ్ళి ఏదో కాస్త తింటే తర్వాత చచ్చిపోతామని తెలుస్తుంది. అలాగే మనం కూడా ఈ ఇంద్రియాలు మనకి ఆకర్షిస్తున్నాయి, ఆకర్షిస్తున్నాయి కదా అని వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోతే అవి అంతం చేసేస్తాయి అని తెలుసుకొని వాటికి దూరం అవ్వండి అంటున్నారు. అయితే లోకంలో అందరూ కూడా మోక్షం అంటే అసలు ఆత్మ తెలియకుండా అయిపోవడం అని అనుకుంటూ ఉంటారట కొందరు. బ్రహ్మ కంటే తాను వేరు అనే జ్ఞానం నశించిపోవడమే మోక్షం అనుకుంటారట. కానీ అలా కాదు, మీకు అలా మీరు వేరు ఉంటారు, అక్కడ ఒక ఆనందం వేరుంటుంది, నలమందం ఇల్లదు నాడు బుహువీర్, అంతం లేని ఆనందం కలిగి ఉండే ఒక ప్రదేశానికి వెళ్తారు మీరు. మీరు ఆత్మానుభవం అంటే అసలు ఆత్మ అంటే ఏమీ లేదు అనుకోవడం, కానీ ఆత్మ అక్కడ అంతా ఒకటే అనేసుకోవడం కానీ అయితే మరి ఆనందం ఎలా అనుభవిస్తారు? మీరు వేరుగా, అక్కడ ఒక లోకం వేరుగా ఉంది, అక్కడ అంతా ఆనందమే ఉంటుంది, ఆ ఆనందంలో మీరు ప్రవేశిస్తారు, అందువల్ల బయలుదేరండి అంటూ ఆ లోకంలో ఉండే గొప్పతనాన్ని చెప్తూ నాడు పుగువీర్, ఆనాడు అంటే ఆ దేశాన్ని ప్రవేశించండి, అలా ప్రవేశించేటటువంటి అదృష్టాన్ని పొందండి అని చెప్తున్నారు. మున్ను ఫలం సీర్ ఓవాదే పడి మిన్, అయితే అలా ప్రవేశించాలంటే ఏం చేయాలి? మీరు మొదటే మున్ను అని మొదలు పెట్టారు. మున్ను అంటే మొట్టమొదటే అలవాటు చేసేసుకోండి. ఏమిటని, ఆ కళ్యాణ గుణముల్ని, భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని ఎప్పుడూ వాటిలోనే ఉండడం అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే చూసారు, ఇప్పుడు ఎప్పుడు కూడా బూట్లు అవి తొడుక్కోవడం అలవాటైపోయి అలాగ నడిచే వాళ్ళకి ఆ కాళ్ళకి మామూలుగా ఏమీ లేకపోతే నడక సాగనట్టు అయిపోతుంది. అలాగా ఎప్పుడూ భగవద్భావనలోనే ఉండడం కనుక అలవాటు చేసేసుకుంటే ముందరి నుంచి దాన్ని మీరు వదలలేరు. కళ్యాణ గుణాలని స్మరిస్తూనే ఉండండి. అయితే ఎలా, మన ఇష్టమేనా? అక్కర్లేదు, మీ ప్రయత్నం, మీరు మొదలు పెట్టాలే. కానీ ఆ కళ్యాణ గుణాల్లో ఉన్నటువంటి ఆనందమే మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు తర్వాత మొదలు పెట్టడమే మీ వంతు. కొంత ప్రాక్టీస్ అయ్యేసరికి తర్వాత వద్దన్నా అలవాటైపోయి అవే మనసులో తిరుగుతూ ఉంటాయి. ఆ స్మర్తవ్య విషయ సారస్యత్తాలే అంటారు, అంటే తలుచుకుంటున్న విషయంలో ఉన్న సారస్యం చేత, దానిలో ఉన్న గొప్పతనం చేత మీ మనస్సు దానిలోనే ఉంటుంది. ఏం అదృష్టవంతుల వర్ర, అసలు మనం భగవంతుడి కళ్యాణ గుణాలు కానీ మనం అనుసంధానం చెయ్యాలి అనుకుంటే, ఎంచేతంటే ఒక సముద్ర స్నానం చెయ్యాలి అనుకుంటే పర్వాల్లో తప్ప, అంటే పున్నమి అమావాస్య అప్పుడు తప్ప సముద్రాన్ని ముట్టుకోకూడదు. న్యాయంగా మన ఇష్టం చేస్తున్నాం అనుకోండి, పద్ధతి అయితే
అపర్వణి కడలు తీండాదు
అంటారు. అపర్వణి అంటే పర్వములు కాని సమయంలో సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. అలాంటి రూల్స్ ఏమీ లేవు మన భగవంతుడి కళ్యాణ గుణాలు. ఎప్పుడు స్మరించుకోవాలి, పొద్దుట సాయంకాలమా మధ్యాహ్నమా అని ఏమీ లేదు. మీకు ఒక నియమం లేదు. మీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడల్లా మీరు అనుభవించవచ్చు కదా. అందువల్ల చక్కగా దానిలో మునిగిపోండి, మరి ఎందుకు ఆలోచిస్తారు అంటారు. తిరుమంగయ్య ఆళ్వారని మరొక ఆళ్వారు వారు ఒకసారి చెప్తారట, అబ్బా కొంతకాలం విషయాలు అనుభవించి కూడా నేను భగవన్నామాన్ని ఉచ్చరించేస్తున్నానే అన్నారట. కొంతకాలం ఇతర విషయాలను అనుభవించాను, అనుభవించి అనుభవించి మళ్ళీ ఎలా బుద్ధి పుట్టిందమ్మా, నాకు ఇంత మంచి విషయం మీదకి ఎలా వెళ్ళింది, నాకు ఎంత హాయిగా ఉంది అని, అంటే ఈ తేడా మరికి తెలిసింది. ఇతర విషయాల్లో ఉండే తేయత భగవద్ విషయంలో ఉండే భోగ్యత తెలిస్తే, అయ్యో బాబా ఇది అనుభవించానా ఇన్నాళ్ళు, ఇప్పుడు ఆ మనసే ఇటు పక్కకు వచ్చేసింది ఏం అదృష్టం అని వీళ్ళు ఆళ్ళవార్లందరూ కూడా వాళ్ళ మనస్సులు కానీ లొంగితే పొంగిపోతూ ఉంటారు, ఏం అదృష్టవంతులం ఏం అదృష్టవంతులం అని. అలాంటి దేవాది దేవ పెరుమాన్ ఎన్ తీర్థని దేవాది దేవుడైన ఈ దేవాది దేవుడు ఇంత గొప్ప, ఇంతసేపు పరమపదంలో ఉండే ఆ మహాపురుషుడు అక్కడ మనం ముక్త పురుషుడు వెళితే అనుభవించేటటువంటి ఆ స్థితిని చెప్పి, అలాంటి వాడు ఇందాక చెప్పారు ఏనుగుని ఉద్ధరించడానికి ఆ తులసి బాలికతోటే వచ్చేసాడంటే అక్కడ ఏ స్థితిలో ఉంటాడో మనకి పూర్ణమిదం పూర్ణమదః అన్న ఉపనిషత్ మంత్రానికి అర్థం చెప్తూ చెప్తారు. పరమపదనాథుడు పరిపూర్ణుడే అంటే అన్ని కళ్యాణ గుణములు ఉన్నవాడే, అక్కడ ఉన్నట్టే వ్యూహంలో ఉన్నా అలాగే, అర్చలో ఉన్నా అలాగే, విభవంలో ఉన్నా అంటే ఒక అవతారంలో ఉన్నా అలాగే, ఎక్కడున్నా ఆయన కళ్యాణ గుణములన్నీ ఆయనవే అవుతాయి. అంటే మమ మాయా అని భగవంతుడు చెప్పినట్టు ఆయనది ప్రకృతి, అంటే ఈ ప్రకృతిలోకి వచ్చినా ఆయన ప్రకృతి వశమైపోక్కర్లేదు. అది మనకి మనకి దేవకీ దేవి చెప్తుంది, నీ పక్కనే ఉంటుంది కానీ మాయ నిన్ను పట్టుకుంటోందా అన్నట్టు ఉంటుంది కానీ నిన్ను పట్టుకోలేదయ్యా పాపం అంటుంది. అంటే ఈ ప్రకృతి మన్నైతే పట్టేసుకుంటుంది, భగవంతుణ్ణి పట్టుకోలేదు. అందుకని ఆయన ఏం చేసేట, ఏదైనా వాటర్ ప్రూఫ్ ఇవి అంటుంటారు, నీళ్ళల్లో పడేసినా పాడవని ఉంటే ఆ దానిలో నీళ్ళు పడేసినా బెంగలేదు కదా, అలాగ ఏ జన్మ ఎత్తినా సరే బెంగలేనరు జన్మ రూపం కదా కళ్యాణ గుణ సంపన్నం కనుక ఆయన మన అందరినీ రక్షించడానికి ఎన్ని జన్మలు ఎత్తాడు ఎన్ని జన్మలు ఎత్తాడు. మావాహి అమయాయ్ మీనాగి మానిడమాయ్, మావాగి అంటే హయగ్రీవుడయ్యాడు గుర్రంగా, ఇంకా అమయాయ్ కూర్మ అవతారం ఎత్తాడు, మీనాగి మత్స్య అవతారం ఎత్తాడు, మానిడమాయ్ మనుష్యుడు అయ్యాడు. అంటే ఎన్ని ఎవరిలో వారిలా ఎవరిలో వారిలా అవతరించేట. ఎందుకలాగా అంటే ఏ ఏ రూపాలతో ఉంటే ఆయా సజాతి వాళ్ళు ఆదరిస్తారు, ఆ వాళ్ళని వాళ్ళు ఆదరిస్తారు, కానీ పై వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకి ఒక చేప వచ్చి ఉపదేశం చేస్తే మనం వినం, ఏం నమ్మబుద్ధి పుట్టదు అసలు. కానీ మన మనిషి మనకి చెప్తే మనకి తెలుస్తుంది, అలాగే ఆ జలచరాలకి వాటితోటివైతే వాటికి నమ్మకంగా ఉంటుంది. అలాగ ఎవరిని ఉద్ధరించడం కోసం వారిగా అవతరించావయ్యా స్వామి మా కోసమని, అంటే ఏ రూపంలో ఉన్నా కళ్యాణ గుణములు అలాగే ఉంటాయి, దేవాది దేవుడే అయి ఉంటాడు, దేవాది దేవుడు మావాగి అమయాయ్ మీనాగి మానిడమాయ్. మానవులు ఎలా ప్రవర్తించాలో అవి తెలియడం కోసమని చెప్పి రామకృష్ణాది అవతారాలు ఎత్తాట. రామో అభిరామో లోకేస్మిం చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అంటారట రామాయణంలో. రాముడు నాలుగు వర్ణాల వారిని రక్షిస్తూ ఉంటాడు, లోక మర్యాదను పాటించి పాటింప చేస్తూ ఉంటాడు, తాను ఆచరిస్తాడు ఒకళ్ళ చేత ఆచరింప చేస్తూ ఉంటాడు. అందుకే కృష్ణుడు గీతలో చెప్పాడు, యద్యద్ ఆచరితి శ్రేష్ట తత్తదేవ ఇతరో జనా, పెద్దవాళ్ళు ఏది చేస్తే దాన్నే ఇతరులు కూడా అనుసరిస్తారు కనుక మనం మాకు అక్కర్లేదు, మాకంతా లోపలే అంత అనుభవం అంతా లోపల ఉంది భగవద్ అనుభవం అంచేత ఆచరణ మాకు అక్కర్లేదు అని పెద్దలు మానేస్తే నిజమే వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళలా మనం చెయ్యాలనుకో వీళ్ళు కూడా మానేస్తారు. అందుకని ఏది చెయ్యాలో అది చెయ్యాలి అను, ఎలా ఎలా మనిషి మెలగాలి అలా వెలుగుతున్నాడు భగవానుట మన కోసమని చెప్పి. మంచి తినుబండారాలు ఉంటే పనికి మాలిన వంటకాలు తినేస్తూ ఉంటే ఎంత బాధ అయిపోతుందో, ఆ కళ్యాణ గుణ సంపన్నుడు ఉండగా ఇల్లి విషయ సుఖాలకి లొంగిపోయి ఈ ఇంద్రియాలకి లొంగిపోయి బోనులో పడ్డ జలకలాగా ఇలాగ వశమైపోతూ ఉంటే ఆళ్ళవారికి బాధ వస్తుంది, అయ్యో ఇంత మంచి గుణాలు ఉండగా ఎందుకర్రా ఇలా అయిపోతారు, ఆశ్రయించండి భగవాను ఆశ్రయించి తరించండి అంటూ మనకి ఉపదేశాలు చేస్తూ చేస్తూ, ఇడందిరందు నిన్నళందు కేళ్లాయ్ కీష్బుక్ ఇడందిడం తన్నుల్ కరక్కం ఉమిజం తడం పెరుంతోళార తడవం పారెన్నుం మడందయ్యై మాల్ సేగిన్న మాలార్ కాన్బారే అంటే, చూసారా కాన్బారే అంటే చూసారా అంటే అలాంటి భగవంతుని మీరు చూసారా అంటే చూడగలరా పాపం చూడలేకపోతున్నారు అయ్యో అని విచారం అన్నమాట. ఎలా ఉంటాడట స్వామి ఏమిటో మరి ఇది మనకి చూస్తే ఏమిటి పెద్ద ఇది ఆళ్వారు చెప్పేదేమిటి మనకి తెలియదా, కిడందు ఇరందు నిన్ను అళందు, కిడందు పడుక్కొని ఇరందు కూర్చొని అలందు నిన్ను నిలిచి అలందు కొలిచి ఇవన్నీ ఆయన చేసేట. పడుకోమా, కూర్చోమా, నించోమా, మనం మాత్రం ఇవన్నీ చెయ్యమా, ఇంత పెద్ద ఎందుకు అలాగ అయిపోతారో ఆళ్వారు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క సన్నివేశం తలుచుకునేసరికి ఆళ్వారికి పొంగు వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి ఆ అబ్బా అక్కడ అలా కూర్చున్నాడు, ఇక్కడ ఇలా నించున్నాడు, ఆ రూపం తలుచుకొని ఒక మరొక వేరే తిరువాయిమజిలో ఒక చోట ఇలాగే కూర్చోడం నించోడం అవి చెప్తూ ఉంటే ఎంబెరుమానారు రామానుజుల వారు చెప్పారట, ఆ కూర్చోడం నించోడం ఎక్కడెక్కడ అయి ఉంటుంది అంటే కృష్ణుడు ఉయ్యాల తిట్టులోనే అయి ఉంటుందండి. ఇలా పడుకున్నాడు, పడుకున్నవాడు కాసేపు అయినాక ఆ ఉయ్యాలు ఇలా పక్క దండే పట్టుకో ఇలా లేచి కూర్చున్నాడు. కూర్చున్నవాడేమో మళ్ళీ ఇంకా నించుందాం అనుకున్నాడు, పడిపోయాడు, మళ్ళీ పడుకున్నాడు. ఈ సన్నివేశాలు అలా కళ్ళకట్టేసి ఉంటాయి ఆళ్వారికి అని ఒక చోట అంటారు. అలాగా ఇక్కడ కూడా ఇవన్నీ చూస్తే వీరు చెప్తారు వ్యాఖ్యాతలు. ఏదంటే వ్యాఖ్యానం ఎవరు రాయాలి గ్రంథానికి, సమమైనటువంటి ఆ మానసిక స్థితి గలవారే రాయాలి. లేకపోతే వాళ్ళు ఆ కవి ఏమిటంటున్నాడో, వీళ్ళేమిటి చెప్తున్నారో, వీళ్ళ భావాలు మరొకలా ఆ భావాలు మరొకలా ఉంటే అందం ఉండదండి. ఇప్పుడు మన కృష్ణ శాస్త్రి గారు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు,
మ్రోయింపకోయి కృష్ణ మ్రోయింపకోయి మురళి
తీయ తేనియ బరువు మోయలేది మనసన్ని రాస్తే అవి 10th class టెక్స్ట్ బుక్ లో ఒకసారి పాఠ్యభాగంగా పెట్టారు దాన్ని. దానికి ఒక గైడ్ రాసిన వాళ్ళు, ఆయన మరి వ్యాఖ్యాతే కదా గైడ్ రాయాలి, ఆయన రాశాడు అమృతమైన 6 కుంచములు తాగలేము కదా, ఎక్కువైనతో భరించలేము కనుక అనవసరమని ఊదవద్దన్నది ఆ గోపిక అని పాపన రాసేసాడు. నాకు నేను పాఠం చెప్పాను చాలా బాధ వచ్చేసింది, అయ్యో భగవంతుడి యొక్క వేణునాదామృతాన్ని వద్దు అంటే అది మరి భరించలేకంటుందా గోపిక, అంటే దేవులపల్లి వారు రాస్తారా, అది మనకి పఠనీయమా. అలాగా వ్యాఖ్యాత కూడా అదే భావన ఉంటే తప్ప ఆ అందం సభకు తెలియదు. ఇక్కడ మన ఈ భగవద్ విషయ వ్యాఖ్యాతలకి నమ్మాళ్వారు రచించిన తిరువాయిముడి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం రచించినటువంటి వారు నంబిళ్ళై అనేటటువంటి వారు చెప్తే, వారి శిష్యులు దాన్ని అంతా వారు చెప్తున్నప్పుడు ఇలా నోట్సులు రాసుకుంటామంటే ఊరుకోరో ఏమో ఆ ఒక ప్రవాహంగా వచ్చిస్తూ ఉండి ఉంటుంది. అప్పుడు వారు అలా పాయింట్స్ నోట్ చేసుకొని తర్వాత దాన్ని డెవలప్ చేసి అది ఒక పెద్ద గ్రంథంగా వేస్తే అది భగవద్ విషయం అని అంటారు. అంటే ఆ వ్యాఖ్యానంలో అసలు వారి యొక్క హృదయం అంతా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు వీరు కిడందు ఇరుందు అడందు అంటూ ఉంటే చెప్పేస్తున్నారు, కూర్చుంటే అంటే ఎక్కడ కూర్చున్నారు అదిగో. అప్పుడు చూడండి, సముద్రం దగ్గరికి వచ్చారు రాముడు, అంటే లంకకి వెళ్ళాలి, సముద్రం అడ్డంగా ఉంది. అక్కడికి వచ్చి తత సాగర వేలాయం దర్భా నాస్తీర్య రాఘవ అంజలిం ప్రాణముఖం కృత్వ ప్రతి శిష్యే మహోదధేహే. ఇది పడుకున్న సన్నివేశం ముందరు చెప్తున్నారు. ఎక్కడ అలా పడుకున్నాడు అంటే ఆ సాగర వేలాయం ఆ సాగర ఒడ్డుని దర్భా నాస్తీర్య రాఘవ ఆ దర్భలు వేసుకొని ముందర అంజలిన్ ప్రాముఖం కృత్వ ఆ తూర్పు వైపుగా నమస్కరిస్తూ ఒకసారి ముందర కూర్చొని ఉంటాడు దర్భ మీద కూర్చొని, అంటే నిరాహార దీక్ష చేస్తే ఇప్పుడు ఆయన అదే కదా చేస్తున్నాడు, నేను దారి ఇవ్వాలి సాగరం లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను అన్నట్టుగా కూర్చున్నాడు ఆయన. కూర్చున్నప్పుడు ముందర కూర్చున్నాడు, తర్వాత ఏం చేసేట ఆ భుజగ భోగం లాంటి అంటే పాము యొక్క శరీరంలా ఉంది పెద్ద చెయ్యి, ఆ పొడవైన చేతులు కదా ఆజానుబాహు అంటారు, ఆ చెయ్యి ఇలా తల కింద తలగడగా పెట్టుకో పడుకున్నట్ట. ప్రతి శిష్యే మహోదధేహే, ఆ మహోదధికి ఎదురుగా ఆ రామ సముద్రానికి ఎదురుగా పడుకుంటేంట ఎలా ఉన్నట్ట అంటే ఆ నీటి సముద్రం ఆయనైతే కరుణా సముద్రుడు ఈయన అంటారు. ఒక సముద్రానికి ఒక సముద్రం ఎదరగా ఉందా, పోటీ పడుతుందా అన్నట్టున్నట్ట స్వామి. ఆ ఈయన నీలమేఘశ్యాముడే కదా, ఆ సముద్రం అలా నీలంగా కనిపిస్తుంది కదా, ఆ ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా ఉన్నారు అలా పడుకున్నాడు స్వామి అంటారు. అలాగే చిత్రకూట పర్వతం మీద ఒక చిన్న పర్ణశాల కట్టాడు కదా రాముడు, అక్కడ కూర్చున్నట్టండి. ఒకసారి కూర్చుంటే ఉటజే రామం ఆసీనం, ఆ పర్ణశాలలో కూర్చున్నటువంటి రాముణ్ణి చూడాలట, ఏమందంగా ఉన్నాడో. ఏం పాపం అక్కడ ఏమి, ఆయనకేమైనా ముస్తాబా, ఏమీ లేదు, వట్టినే వనవాసిగా ఉన్న రాముడు అలా అక్కడ అలా కూర్చొని ఉంటే అబ్బా సన్నివేశం అనిపించేదిట అందం. ఇంకా నించోడం చెప్తారు, రామచంద్రుడివే చెప్తున్నారు. నించోడం ఎక్కడ అంత అందంగా నించున్నాడంటే, పోనీ ఎక్కడో పట్టాభిషేకం దగ్గర రాజ్యంలో ఉన్నప్పుడో చెప్తే బాగుండు, అక్కడ కాదుటండి. అంటే అక్కడ చెప్పారనుకోండి మనకు అనుమానం వస్తుంది, అలంకారాల వల్ల కానీ వచ్చేసిందా అందం, అక్కర్లేదు, సహజ సౌందర్యం అయింది కనుక. అవతల రావణాసురుణ్ణి చంపేశాట, చంపేసి ఆ యుద్ధ భూమిలో ఇంకా అయిపోయింది పని, విశ్రాంతిగా ఒకసారి అలా నించున్నట్ట. ఆ నించున్న సన్నివేశం చూడమంటున్నారు. కోదండ కోటి వినివేశిత బహుదండం, ఆఖండలాది సురపాతిత పుష్పవర్షం, ఆయోధన క్షితిరజ పరిదూసరాంగం అవ్యాస్థితం రఘుపతేర్ అవసన్న శత్రోహు. విల్లు చివర బాహు అంటే కోదండ కోటి, అంటే కోదండం అంటే విల్లు. ఆ విల్లు యొక్క ఆ చివర, ఆ చివరిని ఇలా చేయి పెట్టుకున్నట్టు, అంటే లెగ్గడ్డ అంచిలా నించుంటూ ఉంటారు అలా నించున్నాడో ఏంటో, విల్లు చివర చేతుల బాహు ఆంచుకొని నించున్నట్ట. దేవతల మీద నుంచి పుష్పవర్షం కురిపించిస్తున్నారు, అయ్యే బాబాయ్ రావణాసురుడిని చంపేశాడు బాబు, లేకపోతే ఎన్ని బాధలు పడిపోదాం. వాళ్ళు బుట్టలు పట్టుకొని రెడీగా ఉంటారు, ఏదైనా ఇలా మంచి పని చేసి జల్లేస్తూ ఉంటారు. అంటే ఇలా పుష్పవర్షం పడిపోయింది అంటే అలసిపోయి ఉన్నాడు కదండి, కాస్త అలా నలుగుడు పడి ఉన్నాడు, అలా అరమోటు కళ్ళు పెట్టి నించున్నాడో ఏమో. మీద నుంచి పువ్వులు పడిపోయాయి, చుట్టూ పువ్వులు. ఆ తర్వాత శత్రు వినాశకుడు ఆయన చూస్తూ ఉంటేసే అబ్బా శత్రువుల్ని చంపేశాడు ఎంత అందంగా ఉన్నాడో అని. ఆయోధన క్షితిరజ యుద్ధంలో వచ్చేటటువంటి ఈ రజస్సు అంతా కూడా, అంటే ధూళి అంతా కూడా మీద పడి భరిదుసరంగం, అన్ని అవయవాల మీద పాపం దుమ్ము పట్టిపోయి ఉండి ఎంత అందంగా ఉన్నట్టు. అదే ఆశ్చర్యం, దుమ్ము పట్టిపోతే మనం బాగుండం, కానీ దుమ్ము పట్టిపోయినా అందమే స్వామికి, సహజ సిద్ధమైన అందానికి ఏవి అడ్డు రావు అంట. అలాగ నించున్నాడు అని ఆ నించున్న స్థితిని వర్ణిస్తారు. అయితే ఈయన పరాత్పరుడు రాముణ్ణి గురించి చెప్తున్నారేంటి, ఆళ్వారు ఇంతసేపు వైకుంఠనాథుడిని కూడా వర్ణిస్తూ చెప్తున్నారు కదా, ఈయన అందాలన్నీ చెప్తే ఎలాగంటే, అయ్యో తమస పరమోధాత శంఖచక్ర గదాధరహ అని పెంజీకటి కవ్వాలంటారే, అలా ఉండేటటువంటి సృష్టికారకుడైన శంఖచక్ర గదాధిధారి రామచంద్రుడే అని తార చెప్పింది, మండోదరి చెప్పింది, వాళ్ళ రామాయణంలో స్వామి రామచంద్రుడే పరతత్వం అని చెప్పారు. అందువల్ల ఇక్కడ రాముణ్ణి చెప్పినా వైకుంఠనాథుణ్ణి చెప్పినట్టే లెక్క. తార త్వం అప్రమేయశ్చ దురాసదశ్చ అని ఆయన యొక్క కీర్తిని మనకి వర్ణిస్తూ ఉంటుంది. అలా చేసే స్వామి, ఒక ఇంత గొప్పవాడివి, ఇంత అందగాడివి, నువ్వు కాస్త కేజలాయ్ కీజు పుక్కు ఒక వరాహం అయిపోయి ఆ భూమిని పెకలించి పైకి తీసుకొచ్చేవే తండ్రి, ఏమి ప్రేమయ్యా నీకు, ఎంత లొంగుబాటుతనం అని ఆళ్వారు ఒక్కొక్కటే చెప్తూ ఉండం. అటువంటి స్వామి వ్యామోహాన్ని, ఆ సేహిన్న మాల్ కాన్బారార్ ఇలాంటి పనులు చేస్తాడండి మన కోసం, వరాహం అయిపోయాడు. ఎవళ్ళైనా కోరి మనిష్టమే అంటే, మనిష్టమే జన్మ అని కానీ అడిగితే మనం ఎవళ్ళమైనా పంది అవుతామా, స్వామి కోరి వరాహం అయిపోయాడే. అటువంటి వాడి వ్యామోహాన్ని ఎవళ్ళు తెలుసుకోగలరు, ఆళ్ళవారికి బెంగైపోతుంటుంది. అయ్యో ఎవళ్ళకి ప్రేమ అర్థమవుద ఎలాగా, అది తమకే తెలిసిన ఆస్తి ఎవళ్ళకి తెలియదేమో అని బెంగతో అంటూ ఉంటారు. ఇలాంటి వాడు మా స్వామి అంటూ, ఎంగుముళన్ కణన్ ఎన్న మగనై కాయింది ఇంగిల్లయాలని నిన్న ఇరణనయన్ తూన్ పుడైప్ప అంగ అప్పుడుదే అవన్వీయ తోన్నియ ఎన్ సింగపిరాన్ పెరుమై ఆరాయం సీర్మైతే. ఒకసారి నరసింహ అవతారని తలుసుకుంటున్నారు ఆళ్ళవారు. అబ్బబ్బా ఆ గొప్పతనం ఎవరు తెలుసుకోగలరు, ఏమిటా గొప్పతనం, ఎంగుముళన్ కణన్ అన్నట్ట వీడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడండి కృష్ణుడు అన్నాడు, అంటే అంతటా ఉన్నాడు కృష్ణుడు అన్న కొడుకుని కోపించాడు వీడు. మంచి మాట చెడ్డ మాట చెప్పినా పిల్లలు చెప్తే ముద్దు వస్తుందే, అలాంటిది అంత మంచి మాట చెప్పిన కొడుకు మీద కోపం తెచ్చుకొని ఆ రోజు ఆ స్తంభాన్ని తట్టి నరసింహుడి చేత బలైపోయాడు కదా హిరణ్యకశిపుడు ఆ సన్నివేశాన్ని చెప్తూ అంటారు. ఆహా వట్ట ఇలా ఎవరైనా కొట్టి, ఇప్పుడు ప్రహ్లాద్ ఏది నువ్వు కొట్టు స్తంభం అనొచ్చు కదా పిల్లడిని, అనలేదుట. ఎందుకంటే ఏమో ఎవరినైనా కొట్టమంటే వాళ్ళ చేతిలో గట్రా పెట్టుకొట్టేమని దానిలో దోపిస్తారా ఏంటో, అలా వద్దులే నేనే కొడదామని కొట్టేట. ఈ స్తంభం మరొకటి ఈ స్తంభం ఈ మధ్యనే సిమెంట్ ఇసుక వేసి కట్టించేట, దీనిలో ఏదీ లేదని వాడికి స్పష్టంగా తెలుసును, అందువల్ల ఏమీ చెయ్యలేదు మరి ఇక్కడ ఉండడు అని చాలా ధైర్యంగా కొడితే అందులో వచ్చి సంతం చేసేసాడే స్వామి అయితే అని ఇలాగ ఉపదేశాలు చేశాడు. అది అలాంటి స్వామి యొక్క పరత్వాన్ని ఇప్పుడు కూడా తెలుసుకోవడం లేదే ఇంకాను, అంత స్పష్టంగా వచ్చి చూపించాడే పాపం నరుడై సింహమై ఎవళ్ళు ఎత్తనటువంటి వికారమైన, మన దృష్టిలో చూస్తే వికారమైన రూపం. ఆయన నరసింహవపు శ్రీమాన్ అలాంటి రూపంలో కూడా అందగాడు ఆయన, కానీ మనకి ఆలోచిస్తే చాలా అలాంటి రూపాన్ని ఎత్తి వచ్చి చేసిన ఇంకా ఆయన గొప్పతనాన్ని ఎవళ్ళు తెలుసుకోలేదే అని బాధపడి పొసకంటారు. అమ్మయ్యా ఫోన్లేండి, మరి ఏం చేస్తాను, ఏదో నా సాయశక్తిలా చెప్పాను, అర్థం చేసుకుంటే చేసుకున్నారు లేకపోతే లేదు. కానీ కార్ముగిల్ పోల్ వన్నన్ ఎన్ కన్నన్ అయ్యి నాన్కండేనే, అబ్బా నీలమేఘం లాంటి శరీరం కలిగినటువంటి అలాంటి స్వభావం కలిగినటువంటి మా కృష్ణుడిని నేను చూశాను అమ్మయ్యా ఫోన్లే, మరి నేనేం చేస్తాను, వాళ్ళకి చెప్తున్నాను వింటే వింటారు లేకపోతే లేదు, కానీ నాకు మాత్రం ఈ అదృష్టం కలిగింది అంటూ చాలా ఆనందించేసి, ఓహో స్వామి కార్ముగిల్ అనగానే నీలమేఘం అనగానే ఒక ఆ చల్లతనం, అంటే మామూలుగా ఇప్పుడు మేఘం వస్తే మనకు అంటే వర్షాకాలంలోనో శీతాకాలంలోనో మేఘం వస్తే ఆనందం మనకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మంచి ఎండాకాలంలో తాపంగా ఉన్నప్పుడు సాయంకాలం అయ్యేసరికి ఒక చల్లటి మేఘం వస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఆనందం. అలా ఉంటుంది ఆళ్ళవారికి ఎప్పుడు చూసినా. ఆ కార్ముగిల్ అంటే మేఘం తెల్ల తెల్ల వేరు ఏదో అంటూ ఉంటారు, ఆషాఢ మేఘాలు శ్రావణ మేఘాలు వర్షించేసిన తర్వాత మేఘం అయితే ఆ అందం ఉండదు, బాగా వర్షం నిండుగా నీరు తనలో పెట్టుకొని వస్తున్నటువంటి మేఘం ఎంత ఆనందదాయకమో అంత ఆనందాన్ని కలిగించేటటువంటి మా కృష్ణుణ్ణి నేను చూసేసాను, నాకు ఇంకేం లోట్లేదు అని ఒకసారి వారు పాపం కొంచెం అయ్యో అని మన మీద బెంగ చేత వీళ్ళు లొంగుతారో లొంగరే ఏం చేస్తాను, నాకైనా తెలిసింది కదా నాతో సంబంధం ఉంటే వీళ్ళకి వచ్చేస్తుంది కనుక వీళ్ళకి నేను చెప్పేశాను కదా నా శిష్యులు అయిపోతారు, అయిపోతే ఒక్క మాట ఓ పాశ్రం వింటారు చదువుతారు చాలు వాళ్ళకు కూడా నా స్థితి వచ్చేస్తుందని చాలా ధైర్యంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చెప్పి ఈ 10 పాశురాలు అయిన తర్వాత ఫలశ్రుతి చెప్తారు. పన్నల ఎన్ సొన్న తమిళ ఆయురత్తి పత్తం వల్లార్ విందలయ్యల్ వీతిరింద ఆళ్వర్ ఎమ్మా వీడే, పరమ పదంలో ఉండేటటువంటి స్థితిని అచ్చిరాది మార్గం ద్వారా వెళితే పొందే స్థితిని వివరించేశారు కదా, ఇది ఎవరైతే వింటారో, ఈ తమిళ భాషలో ఉన్న ఈ 1000 పాశురాల్లో ఈ 10 పాశురాల్ని విన్నవాళ్ళు వెళ్ళి ఆ పరమపదంలో వీతిరిందు ఆళ్వారు వేయించేసి ఉండి, అక్కడ వీతిరిందు అంటే గౌరవంగా అక్కడ ఉండి అక్కడ కూర్చుని అలా కాదు, దయచేయండి వేయించేయండి అని ఒక పెద్దల్ని గురించి చెప్తామే అలాగ మన గురించి చెప్తున్నారు ఆళ్వారు. ఇది ఎవరు పఠించినా వాళ్ళు అక్కడికి వెళ్ళి వీతిరిందు వేయించేసి ఉండి ఆళ్వర్ ఎమ్మా వీడే ఆ పరమపదాన్ని ఆ గొప్ప పరమపదాన్ని పరిపాలిస్తారు వీళ్ళు. ఎవరు అక్కడున్న వాళ్ళు కాదట, పరమపదనాథుడు కాదట, ఈ ఆళ్వారు శ్రీ సూక్తిని కనుక మనం విశ్వసించి భగవద్ అనుభవాన్ని కనుక కావాలని ఒక్కసారి కోరుకుంటే మనకి లభిస్తుంది. లభిస్తే ఈ కొత్తగా చూడండి ఏదైనా ఒక మంచి ఇంట్లో కొత్త సామాన్ ఉంటే పిల్లల్ని ముందర దాని మీద కూర్చోబెడతామే, అలాగే భగవానుడు సరే ఒకసారి పరమపదాన్ని నువ్వు చూడు నువ్వు పరిపాలించనన్న అంటాడో ఏమిటో వెళ్ళగానే దాన్ని పరిపాలించే భాగ్యాన్ని పొందుతాం మనము అని ఫలశ్రుతి చెప్తూ పూర్తి చేస్తున్నారు ఆళ్వారు. ఇటువంటి మహద్భాగ్యాన్ని మనకు అందించిన నమ్మాళ్వారు పద సన్నిధిని ఒక్కసారి అంజలి ఘటించి ఈరోజు పూర్తి చేసుకుందాం. యద్గో సహస్రం అపహంతి తమాంసి